ಸಭಾಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಸ್ಥಾಪಿ ನಯತ್ರ ಭೂಹು ತ್ರಿದಿವತೋಚ್ಯುಚ್ಚೈರಧಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಡಿನೀ ತೀರೇ ಸುರೈ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪವೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಭಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷ ಸಹಸ್ರಪಾತ್. ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವ ನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣ್ವಾದಿ ಸುರವಂದಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವ್ಯಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೆ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೆ ಡುಂಡಿರಾಯಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವ ವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ. ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಂಗ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿ ಯೋಗಿಬೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಸಿಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಕತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣದ ಪಾದಪದ್ಮಮಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿದುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಚರಣಾರವಿಂದಮಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ನಮಸ್ಕರಿಸುಕೊನಿ ವೇದವ್ಯಾಸ ಪ್ರೋಕ್ತಮೈನಟುವಂಟಿ ಸ್ಕಂದಪುರಾಣಾಂತರ್ಗತಮೈನ ಕಾಶೀಖಂಡಂ ಪ್ರವಚನ ಚೇಸುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ಸಭಾಸದುಲಂದರಿಕೀ ನಮಸ್ಕಾರಂ. ವಿಶ್ವೇಶ್ವರನ ಯೊಕ್ಕ ಅನುಜ್ಞ ಪ್ರಕಾರ ಮಂದರಾದ್ರಿ ನುಂಡಿ ಡುಂಡಿ ಗಣಪತಿ ಗಣಪತಿ ವಾರಾಣಸಿಗೆ ವೆಳ್ಳಾಡು. ತನ యొక్క బుద్ధిబలం చేత బ్రాహ్మణ రూపంలో అనేక రకరకాల రూపాలలో అక్కడ ప్రజలందరినీ కూడా మోహితుల్ని చేశాడు. చివరికి రాజుగారి అంతఃపురమును కూడా వశం చేసుకున్నాడు. రాజుగారి యొక్క అభిమానానికి కూడా పాత్రుడైనాడు. రాజుగారి దగ్గరికి అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన చేత సన్మానం పొందాడు. తర్వాత ఆయనకు వైరాగ్యం నాకు కలిగింది, ఏదైనా తరించడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు 18 రోజుల్లో ఉత్తరపు దిక్కు నుండి ఒక ఆయన మహాపురుషుడు వస్తాడు, దానివల్ల నీకప్పుడు శుభం జరుగుతుంది, నీ మనోరథం నెరవేరుతుందని చెప్పి చెప్పి వెళ్ళిపోయినాడు. సరే, ఇంతలో మళ్ళీ అగస్త్యుల వారు ఓ ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా ఆయన వచ్చిన తర్వాత ఏం ఎలా వచ్చారు ఏమిటని, ఏ విధంగా తన పరివారం అందరితో కాశీకి వచ్చిన విధానం అంతా కూడా వర్ణించారు. ఆ తర్వాత ముందుగా డుండి గణపతిని దర్శించి ఈ పిల్లవాడి వల్లనే నేను మళ్ళీ కాశీ రాగలిగానని చెప్పి ఒక స్తోత్రం చేశారు, అభినందనం చేశారు కుమారుణ్ణి. ఇతడి వల్లనే నేను పుత్రవంతుడైనాను అని చెప్పి ఆ రకంగా డుండి గణపతిని అభినందించారు. ఆ స్తోత్రం వరకు మనం పూర్తయింది నిన్నటి రోజు. స్తుతించిన తర్వాతనైనా నీ రూపాలు చాలా ఉన్నాయి కాశీలో, అవన్నీ చెబుతానని చెప్పి చెబుతూ ఉన్నారు. నువ్వు మొట్టమొదటి రూపం అన్నిటిలోనికి కూడా ప్రథమ రూపం డుండిరాజువయ్యా, నాకు దక్షిణంగా ఉంటూ ఉంటావు. డుండి అనే పేరు నీకు ఎందుకు వచ్చిందయ్యా అంటే డుండి అన్వేషణ అని చెప్పి ధాతు ఉన్నది. ఆడుండ్య సర్వభక్తేభ్యః సర్వార్థాన్ సంప్రయచ్చసి, అన్వేషించి అన్వేషించి ఎవరికి ఏది అవసరమో వారి యొక్క ధర్మార్థ కామమోక్షంలో వారు ఏది కోరుకుంటున్నారో అదంతా కూడా నువ్వు సిద్ధింపజేస్తావు. మంగళవారం సవితి ఆ రోజు ఆ డుండిరాజు దగ్గరికి వెళ్ళి బాగా తెల్లలతో తెల్లని నువ్వులతో తయారు చేసినటువంటి లడ్లు ఆయనకు బాగా పరిమళవంతమైనటువంటివి నివేదన చేసి గంధమర్యాదులతో చక్కగా ఆయన్ని పూజించి నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ కాశీలో గణములుగా ఉంటూ ఉంటారు అని చెప్పి చెప్పాడు. ఏ త్వమిహ ప్రతి చతుర్థిం సమర్చయంతి డుండి విగాఢమతయ కృతినస్తయేవ సర్వాపదం శిరసి వామపదం నిధాయ సమ్యగ్ గజానన గజానన తం లభంతే. నిన్ను భక్తి ప్రపత్తులతో ఎవరైతే ప్రతి చతుర్థి నాడు అంటే ప్రతి సవితి నాడు కూడా చక్కగా నమస్కారం చేస్తారో అన్ని ఆపదలపైన ఎడమకాలు పెట్టి వాళ్ళంతా కూడా గజాననులు అయిపోతారు. ముఖ్యంగా మాఘమాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నక్తవ్రతం పరాయణులైనటువంటి వాళ్ళే అది వార్షిక యాత్ర అప్పుడు చేయాలండి. మాఘమాసం శుక్లపక్షం చవితి నాడు అన్నమాట. వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళని దేవతలు కూడా పూజిస్తారు. ఆ రకంగా డుండి గణపతిని అర్చించినటువంటి వాళ్ళను అదే రోజు రాత్రిపూట ఏం భోజనం చేయాలి అంటే తెల్ల నువ్వు పప్పుతో వండినటువంటి తయారు చేసినటువంటి ఆ లడ్లు నన్ను మాత్రమే శుక్లాం శుక్ల తిలైర్బద్వా ప్రాశ్నీయాత్ లడ్డుకాన్ వ్రతి. ఆ తెల్ల నువ్వులతో తయారు చేసిన లడ్డూలే ఆ రాత్రిపూట మనం ఆహారంగా స్వీకరించాలి ఆయనకు నివేదన చేసి. క్షేత్రంలో కాశీలో ఉండేవాళ్ళు తమ మనోరథం సిద్ధించాలంటే ఈ యాత్ర తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ప్రతి చతుర్థి నాడు కూడా చేసినట్లయితే వాళ్ళకి ఏ విధమైన కాశీలో ఉండేవాళ్ళకి విఘ్నములు అనేటువంటివి కలగవు. నువ్వులతో తయారు చేసిన లడ్లు నివేదన చేయాలి. ఎన్ని విఘ్నములు వచ్చినా పోతూ ఉంటాయి. తెల నువ్వులను నెయ్యి కలిపిన ద్రవ్యంతో కనుక భక్తిపూర్వకంగా కనుక అట్లా కలిపి హోమం కనుక చేసినట్లయితే ఆ చతుర్థి రోజున వాడు మంత్రజ్ఞుడు అవుతాడు. అన్ని మంత్రములు వాడిని పొందుతాయి. మీరు వేదోక్త విధానంలో చేయండి, ఏదన్నా అవైదికంగా తంత్ర విధానంగా చేయండి, ఏ రకంగా చేసినప్పటికీ కూడా అక్కడ మంత్రం కానీ జపం కానీ గుండి వినాయకుడు సన్నిధిలో చేస్తే అది మనోరథములని నెరవేరుస్తూ ఉంటాయి. ఈ స్తోత్రాన్ని కనుక అక్కడ చదివినట్లయితే విఘ్నములన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని బాధించవు. గుండి సన్నిధిలో ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే సర్వసిద్ధులు అతని వశం అవుతాయి. ఒక నియతమైనటువంటి మనస్సుతో ఈ స్తోత్రాన్ని కనుక స్తుతించినట్లయితే మానసికమైనటువంటి పాపముల నుండి కూడా విముక్తులు పొందుతారు. పుత్రులు భార్య క్షేత్రములు గుర్రములు ఏనుగులు మందిరాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇది సర్వసంపదలను కలిగిస్తుంది ఈ స్తోత్రం. నేను చెప్పినటువంటి స్తోత్రం అంటున్నాడు విశ్వనాథుడు చెప్పినటువంటి స్తోత్రం ఇది. ప్రజప్తవ్యం ప్రయత్నేన ముక్తికామేన సర్వదా. ముక్తికాముకులైన వాళ్ళు ఇది తప్పనిసరిగా ఎల్లప్పుడూ కూడా ఈ స్తోత్రాన్ని చదవాలి. ఈ స్తోత్రం చదివి మనం ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా చక్కగా జయప్రదమై మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. ఇంకా నేను ఎక్కడ ఉన్నావో నీవన్నీ కూడా నేను చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి ఇంకా వరుసగానే కాశీని ఇప్పుడు 8 ఆవరణలుగా చూద్దాం. కాశీ అనుకోండి, ఇది ఒక ఆవరణ అండి, ఇట్లా ఇదొక ఆవరణ, మళ్ళీ ఇట్లా ఆవరణ, 7 ఆవరణలండి. ఇట్లా మొత్తం ఆవరణలుగా 7 ఆవరణలుగా విభజించుకుందాం. ఆ చివరి ఆవరణ ఉంది కాశీకి, చివరి పంచక్రోశి చివరిది, అది ప్రథమ ఆవరణ. తర్వాత ఆవరణ 2 ఆవరణ, తర్వాత ఆవరణ 3, తర్వాత 4, అట్లా 5, 6, 7. 7 అంటే దాదాపు విశ్వనాథుడి మందిరానికి చుట్టూ ఉంటాయి 7 ఆవరణ. ఒక్కొక్క ఆవరణలో 8 చొప్పున గణపతులు ఉన్నారు. ఇవి రెండు గణపతి 8 విభాగా, ఒక్కొక్క ఆవరణలో 8 రూపాలుగా 8 ఉన్నాడనమాట. ఎట్లా ఉన్నాడయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ తూర్పు దిక్కు అనుకోండి, ఇక్కడ ఉంటే 2 ఆవరణలో కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటాడు, 3 ఆవరణలో కూడా అదే డైరెక్షన్, 4 ఆవరణలో కూడా, వరుసగా 7 ఆవరణలో అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆగ్నేయ దిక్కులో ఉంటే అన్ని ఆవరణల్లో అదే విధంగా ఉంటాడు, అలాగే దక్షిణపు దిక్కులో ఉన్నా అలాగే, అలాగే నైరుతి దిక్కులో ఉన్నా అలాగే, అలాగే పశ్చిమపు దిక్కులో ఉన్నా అలాగే, లైన్లో ఉంటాయి ప్రతి ఆవరణ, ఏమాత్రం వరుస తప్పు. అలాగే వాయువ్య దిక్కులో ఉన్నా అలాగే, ఉత్తరపు దిక్కులో ఉన్నా అలాగే, ఈశాన్య దిక్కులో ఉన్నా. ఒక్కొక్క ఆవరణలో 8 చొప్పున, 7 ఆవరణలో ఏమైందండి 56, వీళ్ళనే చెప్పన్న గణపతులని అక్కడ ఉంటూ ఉంటారు. ఇది యాత్ర చేయాలన్నమాట, చేస్తే చాలా మంచిది. యాత్ర కనుక చేస్తే చాలా కష్టంతో కూడుకొద్ది బాగా దాదాపు పంచక్రోశ యాత్రలో ఉన్నాయి కొన్ని అంతా కూడా తిరిగి చేయాల్సి వస్తుంది. చివరికి వచ్చేటప్పటికి మాత్రం వాహనాలు కుదరదు, ఒక చివరి 4 ఆవరణలో నడిచి చేయాల్సింది, అవన్నీ ఇరుకు సందులు అని చెప్పి చెబుతూ ప్రథమ ఆవరణలో ఉన్నటువంటి గణపతులను చెబుతున్నాడు. అస్సిఘాట్ దగ్గర, తులసిఘాట్ దగ్గర అర్క వినాయకుడు ఉన్నాడు, దుర్గామందిరంలో దుర్గా వినాయకుడు ఉన్నాడు, దేహలీ వినాయకుడు అని చెప్పుకున్నాం కాశీకి వచ్చేటప్పుడు పడమటి నాకు అది హద్దు అని చెప్పి చెప్పుకున్నాం. దేహలీ వినాయకుడు, ఉద్దండ వినాయకుడు, అలాగే వరుణాసంగం దగ్గర కర్వ వినాయకుడు, సిద్ధి వినాయకుడు, ఈ రకంగా పాశపాణి వినాయకుడు, ఈ 8 ప్రథమావరణలో ఉన్నారు. ఒక్కొక్కరిని దర్శించడం వల్ల ఒక్కొక్క ఫలం వస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారనుకోండి. 2 ఆవరణలోనికి వచ్చేటప్పటికి అర్క వినాయకుడు, లంబో 2 దానిలో లంబోదర వినాయకుడు అండి. ఈయనే పేరు మార్చుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి చల్లవారు వాళ్ళ తండ్రి గారు చింతామణి వినాయకుడు అని పేరు మార్చారు. చింతామణి అయితే కోరికలన్నీ తీరుస్తాడు కదా అని ఆ పేరు పెడితే ఆకర్షణగా ఉంటుందని లంబోదర వినాయకుడిని కాస్త చింతామణి వినాయకుడిని అనే పేరు మార్చారు. అసలు చింతామణి ఈశ్వరీ గంగని, ఈ గంగ రాకపూర్వం ఉన్నది ఈశ్వరీ గంగని, ఆ గంగ దగ్గర చింతామణి వినాయకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట ఆయన్ని. ఇక్కడ లంబోదర అప్పుడు ఇందులో వస్తాడు, ఆ చింతామణి వినాయకుడు కూడా వస్తాడు, చూద్దాం ఏ ఆవరణలో ఉన్నాడు. 2 ఆవరణ లంబోదర వినాయకుడు, తర్వాత శాల కటంకట వినాయకుడు, కూష్మాండ వినాయకుడు, అలాగే ముండ వినాయకుడు, ముండ తర్వాత వికటదంత వినాయకుడు, రాజపుత్ర వినాయకుడు, ప్రణవనామకు ప్రణవ అనేటువంటి పేరు కలిగినటువంటి వినాయకుడు. 3 ఆవరణలోనికి వచ్చేటప్పటికీ వక్రతుండ వినాయకుడు, ఏకదంత వినాయకుడు, ఏకదంత వినాయకుడు, ఇది పుష్పదంతేశ్వరుడు మందిరంలో ఉంది. త్రిముఖ వినాయకుడు, ఇది శ్రీశైల మల్లికార్జునుడు మందిరంలో ఉంది. అలాగే పంచముఖ వినాయకుడు, హేరంబ వినాయకుడు, అలాగే ఇంకా విఘ్నరాజ వినాయకుడు, వరద అనేటువంటి వినాయకుడు, వరద వినాయకుడు. ఇక 4 ఆవరణలోనికి వచ్చేటప్పుడు అభయప్రద వినాయకుడు ఉన్నాడు, సింహముండ అనేటువంటి పేరు కలిగినటువంటి వినాయకుడు ఉన్నాడు, చౌషష్ఠి మాతకు పక్కన సందులో ఉన్నాడు. క్షిప్ర ప్రసాదన వినాయకుడు ఉన్నాడు, చింతామణి వినాయకుడు ఉన్నాడు, అంటే 4 ఆవరణలో ఉన్నాడు చింతామణి వినాయకుడు. ఈయన మొదటి ఆవరణలో లంబోదర వినాయకుడు, 2 ఆవరణలో మొట్టమొదటి వినాయకుడు అన్నమాట లంబోదర వినాయకుడు, ఆయన చింతామణిని చేశారు వారు. అందువల్లనే చింతామణి వినాయకుడు ఉన్నాడు, దంతహస్త వినాయకుడు ఉన్నాడు, పిచండిల వినాయకుడు ఉన్నాడు, అలాగే ఉద్దండ ముండ వినాయకుడు ఉన్నాడు. ఈ రకంగా వీళ్ళంతా కూడా 4 ఆవరణలో ఉన్నారండి. 5 ఆవరణకు వచ్చేటప్పటికీ స్థూలదంత వినాయకుడు, కలిప్రియ వినాయకుడు, ఇది సాక్షి గణపతికి ఎదురుగుండానే ధనకామేశ్వరుడు, మనకామేశ్వరుడు అని 2 లింగాలు ఉన్నాయి గొప్పవి, అక్కడ ఉన్నాడు ఈ కలిప్రియ వినాయకుడు. సాక్షి వినాయకుడికి కొద్దిగా ఎదురుగుండా లోపలికి వెళ్తే కలిప్రియ వినాయకుడు అని చతుర్దంత వినాయకుడని, ద్విముఖ వినాయకుడని, జ్యేష్ఠాస్తరుడి దగ్గర కాశీపురాలో ఉన్నాడు జ్యేష్ఠ వినాయకుడని. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో సగం మాత్రం తెలుసండి మనకు. అలాగే గజ వినాయకుడు, అలాగే కాల వినాయకుడు, నాగేశ్వరమని జ్యోతిర్లింగం ఉంది, అక్కడ ఉన్నాడు నాగేశ వినాయకుడు. ఆరవ ఆవరణలోనికి వచ్చేటప్పుడు మణికర్ణిక దగ్గర ఉన్నాడు మణికర్ణిక వినాయకు, ఆశా వినాయకు. ఇది విశాలాక్షి మందిరం వెనక ఉన్నది. సృష్టి వినాయక్, ఇది అన్నపూర్ణ మందిరం వెనుక శుక్రేశ్వర మందిరంలో ఉన్నది. స్థూలజంగ వినాయక్, వీళ్ళందరూ ఉన్నారు. ఏడవ ఆవరణలోనికి వచ్చేటప్పుడు మిత్ర వినాయక్ అని ఉన్నాడు, ఈయన ఆది ఆత్మవీరేశ్వరుడు మందిరంలో ఉన్నాడు. అలాగే మోదాది ఐదు వినాయకులు అంటున్నాడు, అంటే మోద, ప్రమోద, సమ్మోద, సుముఖ, దుర్ముఖ వాళ్ళు అన్నమాట ఐదుగురు. ఈ ఐదుగురు కాక జ్ఞాన వినాయకుడు అనే విశ్వనాథుడు మందిరానికి కొద్ది దగ్గరలోనే లాంగలీశ్వర మందిరంలో ఉన్నాడు. ద్వార వినాయకుడు అంటే మనమే డుండి గణపతి దాన్ని ఏమంటామంటే సావిత్రి పాఠక్ అంటాం. డుండి గణపతి దగ్గర ఉన్న ఆ ద్వారాన్ని సావిత్రి పాఠక్ అంటాం. ఆ పైన కాస్త ముందుకెళ్ళి పైకి వెళ్తే ద్వార వినాయకుడు ఉన్నాడు. ఈ రకంగా ఎనిమిది ఆవరణలో కూడా, ఏడు ఆవరణలో 786 వినాయకులు ఉన్నారు. వీరందరూ కూడా ఒక్కొక్కరు, సామాన్యంగా విఘ్నములను తొలగించడం అనేది సామాన్యం. ఇవి కాక కూడా ఒక్కొక్క వినాయకుడిని దర్శించడం వల్ల ఒక్కొక్క ఫలితం కూడా చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఏం చేశాడయ్యా అంటే, దేవదేవుడైనటువంటి ఆ విశ్వనాథుడు అక్కడంతా మహోత్సవం చేస్తున్నారు, ఈయన మళ్ళీ వారణాసిలో ప్రవేశిస్తున్నాడని అది చూచి బాగా సంతోషించాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడానే అభిషేకించారు ఈయన్ని. తర్వాత వాళ్ళకి కావలసినటువంటి వరములన్నీ కూడా ఇచ్చాడు. వాళ్ళందరినీ, ఎవరెవరిని ఎలా సంతోషపెట్టాలో వాళ్ళందరినీ సంతోషపెట్టాడు. ఇప్పుడు ఈ నగరాన్ని, తర్వాత మందిరాన్ని కూడా విశ్వకర్మ నిర్మించాడు ఆ దేవాలయాన్ని. ఆనాడు ఆ రోజుల్లో ఆ యుగంలో ఆ రాజభవనంలో ఆయన కాస్త లీనమైపోయినాడు లింగంలో. ఆ కథ ఆ రకంగా జరిగిందని చెప్పి చెప్పారు. చెప్పేటప్పటికి మళ్ళీ కుమారస్వామి మళ్ళీ అంటున్నారు, ఈ రకంగా డుండిరాజుకి నీ పేర్లు ఉన్నాయ్యా, ఈ పేర్లు మనమే స్మరించినా చాలు మానవుడైనటువంటి వాడు మా వాంఛిత వస్తువులన్నీ కూడా పొందుతూ ఉంటారయ్యా. ఇవేగాక వేలాది మూర్తులు ఉన్నాయి కాశీలో వినాయకుడి యొక్క మూర్తులు, వాటన్నిటినీ కూడా పూజింపదగినటువంటివే. ఇంకా భగీరథ వినాయకుడు అని చెప్పి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు భగీరథ గణపతి. ఆయన ఎక్కడున్నాడంటే లలిత ఘాట్ పైన ఉన్నాడు భగీరథ. అక్కడే భగీరథ వినాయకుడు ఉన్నాడు, అంటే ఆ భగీరథుడు స్థాపించిన వినాయకుడు. అక్కడే త్రిసంధ్యేశ్వరుడు అని ఉన్నాడు, త్రిసంధ్య గణపతి అని. ఆ ఇద్దరిని పూజిస్తే అక్కడ మనం త్రికాల సంధ్యావందనం చేయనటువంటి దోషం పోతుంది. మూడు పూటలా అక్కడ గనక సంధ్యావందనం చేస్తే, జ్ఞానవాపి దగ్గర చేసిన ఆ తర్వాత త్రిసంధ్యేశ్వరుడి దగ్గర త్రికా సకాల సంధ్యావందనం చేయని దోషములు పోతూ ఉంటాయి. హరిశ్చంద్ర వినాయకుడు, కపర్ధ వినాయకుడు, ఇలా బిందు మాధవుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. విశ్వేశం మాధవం అని, విశ్వేశ్వరుడు తర్వాత బిందు మాధవుడు. ఆ బిందు మాధవుడి గుళ్ళో ఉంటుంది బిందు మాధవుడు అని. అలాగే మనకే మంగళాగౌరి మందిరంలో మంగళ వినాయకుడని, గణపతి అని, ఇలా చాలామంది ఇంకా వేలాది గణపతులు ఉన్నారయ్యా. వీళ్ళందరూ భక్తులు, ఆయా నా భక్తులు ప్రతిష్ఠ చేశారు ఇవన్నీ కూడా. వాళ్ళను అర్చించడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా సర్వసంపదలను పొందుతారు. ఈ అధ్యాయం విన్నంత శ్రద్ధతో విన్నంత మాత్రం చేతనే సర్వ విఘ్నములు పోవటమే కాకుండా వాంఛితములన్నిటినీ కూడా పొందుతూ ఉంటారు. ఇది స్కందపురాణే కాశీఖండే డుండి వినాయక ప్రాదుర్భావో నామ సప్త పంచాశత్తమోధ్యాయ సమాప్త. ఈ రకంగా 57వ అధ్యాయం డుండి వినాయకుని యొక్క ప్రాదుర్భావము ఈ చెప్పన్న గణపతుల యొక్క వృత్తాంతంతో ముగిసిందండి. అంటే ఇది తర్వాతి కథ ముందుకు వచ్చింది కొద్దిగా. డుండి వినాయకుడు వెళ్ళి రాజుని ఇదంతా ఇచ్చేశాడు, 18 రోజుల్లో వస్తాడని. ఆ తర్వాత కథ చెప్పకుండా చివరి కథ చెప్పాడు. మళ్ళీ డుండి వినాయకుడు 18 రోజుల్లో ఒక మనిషి ఉత్తర దిక్కు నుండి వస్తాడని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కథని కాస్త. సరే మరి గణపతి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు కదా, మందరాత్రికి ఆలస్యమైంది కదా, మళ్ళీ అప్పుడు ఏం జరిగింది చెప్పమని అంటే కుమారస్వామి చెబుతున్నాడయ్యా, ఎప్పుడైతే కాశీకి వెళ్ళి ఆలస్యం అయిపోయిందో మహాదేవుడు వెంటనే విష్ణుమూర్తిని పిలిచి నువ్వు వెళ్ళిరావయ్యా అన్నాడు. శ్రీ మహావిష్ణువుని పిలిచి నువ్వు వెళ్ళిరా, అందరిలాగా కాదు, నువ్వు సఫలం చేయాలి సార్, నువ్వు వెళ్తే ఇంకా మళ్ళీ తర్వాత ఇంకోటి పంపడం మళ్ళీ ఇవన్నీ కుదరదు, నువ్వు వెళ్ళావంటే పని సఫలం కావాలి అని చెప్పి ఆయన కోరారు. ఆయన అన్నాడు, మేము ప్రాణులు ప్రయత్నం చేస్తాయి, వాళ్ళ బుద్ధి బట్టి వాళ్ళ బలాన్ని బట్టి ప్రయత్నం చేయగలరు ప్రాణి, ఆయన కూడా ఒక ప్రాణి, కానీ కర్మలు ఫలించాలంటే అవన్నీ నీ అధీనంలో ఉన్నాయి, ఫలములన్నీ నీ అధీనంలో ఉన్నాయి, మేము ప్రయత్నం చేసేవాళ్ళమే తప్ప మాకు తెలియ కొద్దీ ఫలప్రదాతవి నువ్వు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం, నీ అనుగ్రహం ఉంటే సిద్ధిస్తుంది, ఎందువల్లంటే మేము ప్రయత్నం చేస్తాం, కర్మలు చేస్తాం, కర్మలు అచేతనములు, వాటికి చేతనం లేవు, అవి స్వయంగా మనకు ఫలాన్ని ఇవ్వవు, ఫలమును ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు, అందువల్ల నా ప్రయత్నం నేను చేస్తాను ఆ బుద్ధిబలంతో, మీ యొక్క ఫలప్రదాతవి నువ్వు కాబట్టి నీ యొక్క అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా అవుతుంది అని చెప్పి, నువ్వు సాక్షిభూతుడివి, ప్రాణులందరినీ కూడా ప్రవర్తింపజేసేవాడివి, వాళ్ళ ఫలములన్నీ ఇచ్చి నందునా నీ పాదభక్తుడనైనటువంటి వాళ్లకున్నదే లభ్యం సాధ్యం కాకుండా ఉంటాయా, అసలు అది మీరు చెప్పిన పని అయినట్లే అనుకోండి, కారణం ఏంటంటే మీ పాదభక్తి ఎందుకుతో నేను వెళుతున్నా మీ పాదములకు నమస్కరించి, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా నెరవేరినట్లే అనుకోండి, తప్పనిసరిగా ఇప్పుడే సిద్ధించి అందే అనుకోండి, మీ పాదపద్మములు స్మరించి నేను ఈ కార్యంలో ప్రారంభం చేస్తాను అని చెప్పి అనుకొని, ఒకవేళ సిద్ధించినప్పటికీ మీ పాద భక్తి కనుక లేకపోయినట్లయితే వెంటనే నశిస్తూ ఉంటాయి అని ఈ రకంగా చెప్పినటువంటి వాడై విష్ణుమూర్తి అనుజ్ఞ తీసుకొని ఆయనకు ప్రదక్షిణం చేసి శ్రీ విశ్వనాథుడికి బయలుదేరి వెళ్ళాడండి, వారాణసికి వెళ్ళాడు. యాంతి ప్రదక్షిణి కృత్యయే భవంతం భవం విభో, ఓ ప్రభు మిమ్మల్ని ప్రదక్షిణం చేస్తే సాధ్యంగానివి ఏముంటాయండి అని స్వామికి ప్రదక్షిణ చేసి బయలుదేరి వెళ్ళాడు. భవంతి తేషాం కార్యాణి పురోభూతాని తే భయాత్, నెరవేరవలసిన పనులన్నీ ముందుకు వచ్చేసేస్తాయిట సిద్ధమైపోయి మీ ప్రదక్షిణ వల్ల అని చెప్పి చక్కగా ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు మంచి రోజు మంచి మళ్ళా మంచి రోజు శుభలగ్నం కావాలని అనుకుని మళ్ళేమంటున్నాడంటే, కాశీ ప్రవేశిగశ్చించహ శుభలగ్నం ఉదయం పరం, మంచి లగ్నం చూసుకొని వెళ్ళాలి అని అంటూ అయినా కాశీ సంప్రాప్తవు నచించం హి శుభాశుభం, కాశీ వెళ్ళడానికి మంచి చెడు అవసరం లేదు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళచ్చు. తదైవ హి శుభకాలో ఎదై వాప్చేత కాశిక, మనం ఎప్పుడు కాశీలో ప్రవేశించాము అంటేనే శుభకాలం, ప్రవేశించామంటే మన పాపాలన్నీ పోతున్నాయి కదా, మనకు శ్రేయస్సు ఏదో మహాశ్రేయస్సు కలగబోతుంటేనే ఆ బుద్ధి కలిగింది, కాశీకి బయలుదేరాం, కాశీలో ప్రవేశించాం. మనం ఎప్పుడు ప్రవేశిస్తే ఇంకప్పుడు ఇంకా మంచి రోజులే, అక్కడ లేదు ఉత్తరాయణం లేదు దక్షిణాయనం లేదు, కాశీలో అన్నీ మంచి రోజులే కదా అని ఈ రకంగా పరమే విశ్వనాథుడికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడండి. కాశీకి వెళ్ళంగానే నాకు ఆయన పుండరీకాక్షుడు, పద్మముల వంటి కన్నులు గలవాడమ్మ, ఇంత కళ్ళు ఉన్నందుకు నా కళ్ళు బాగా సఫలమైనాయి అనుకున్నాడు. గంగా వరుణా సంగం ఉంది ఉత్తరపు దిక్కు హద్దు, వరుణా సంగం కాశీకి ఉత్తరపు దిక్కు హద్దు అన్నమాట, వరుణా సంగం అక్కడ అటువైపు వచ్చాడు ఈసారి. ఇదివరకు ధ్రువుణ్ణి తీసుకొని వచ్చినప్పుడే దేహలి వినాయకుడి దగ్గర పడమటి దిక్కుగా వచ్చి దిగి వచ్చాడు లోపలికి, మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించి అన్ని లింగాలు దర్శించి వెళ్ళిపోయినాడు. ఈసారి వచ్చేటప్పుడు ఉన్నదే వరుణా సంగమం దగ్గరికి వచ్చాడు. లక్ష్మీదేవితోటి గరుత్మంతుడు గరుడవాహనుడై తన ముగ్గురు మాత్రమే అక్కడికి వచ్చారన్నమాట. అక్కడికి వచ్చి దిగారు, అక్కడ కాళ్ళు కడుక్కున్నాడు. ఆ వరుణా సంగమంలో గంగా వరుణయోర్ విష్ణు సంభేదే స్వచ్ఛమానస ప్రక్షాళ్య పాణిచరణం సచైల స్నాతవానధ, కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ స్నానం చేశాడు, అదే వస్త్రాలతో స్నానం చేశాడు. అందువల్ల ఆ తీర్థానికి వరుణా సంగమానికి పాదోదకం అని పేరు వచ్చిందండి, ఆ తీర్థమునకు పాదోదక తీర్థం అని కూడా పేరు వచ్చింది. గంగావరుణ సంగమం అన్నా పాదోదకం అన్నా ఒక్కటే, అది మనం అందరం బాగా గుర్తుంచుకోవాలి. అప్పటి నుంచి కూడా ఆయన మొట్టమొదటి పాదములు కడగటం వల్ల ఆ పాదోదకం అనే పేరు వచ్చింది. అక్కడ స్నానం ఎవరైతే చేస్తారో, క్షిప్రం పాపం సప్తభవార్జితం, 7 జన్మల పాపములు వెంటనే నశిస్తూ ఉంటాయి. అక్కడ శ్రాద్ధం కనుక నిర్వర్తించినట్లయితే, తిలోదకములు కనుక సమర్పించినట్లయితే, అటు ముందు తర్వాత గల కూడా 21 తరాల వాళ్ళు మన వంశంలో అందరూ కూడా తరిస్తారని, గయలో మనం పిండ ప్రదానం చేస్తే ఎంతటి తృప్తి కలుగుతుందో ప్రపితామహాదులకు పాదోదక తీర్థంలో చేసినా కూడా కాశీలో అంత తృప్తి కలుగుతుంది. ఆ పాదోదక స్నానం చేసి చేయటం, ఆ జలాన్ని త్రాగటం, అక్కడ ఉన్నటువంటి పాదోదక పానీయము ఇచ్చినటువంటిది స్వీకరించడం, అటువంటి వాడు ఎటువంటి స్వామికి పాదోదక పానీయమును సమర్పించడం, ఆయన పాదాలు కడగటం, దానితో కడిగినట్లయితే ఇంకా ఎటువంటి పరిస్థితిలో కూడా అతడు నరకానికి వెళ్ళడు అన్నాడు. విష్ణుపాదక ఉదక తీర్థంలో అంటే వరుణాసంగం అండి, పాదోదకమును మనం త్రాగినట్లయితే ఇంకా వాడికి ఎప్పుడు కూడా జననీ స్తన్యాన్ని త్రాగడు, తల్లి పాలను త్రాగడు, అంటే ఇంకా తిరిగి జన్మ ఉండదు అని. మామూలుగా ఈ ద్వారకా చక్రంతో కూడినటువంటి సాలగ్రామమును పూజించి శంఖంతో ఆయన్ని పూజించి ఆ శంఖంతో ఆ పూజించినటువంటి ఆ నీటితో పాదోదక తీర్థంతో పూజించి ఆ జలాన్ని కనుక మనం త్రాగినట్లయితే అమృతతాం వ్రజేత్, అమృతత్వాన్ని పొందుతారు. ఇంకా మళ్ళీ మరణం అనేది ఉండదు, మరణం లేకపోతే జన్మ లేదు, గర్భవాసం లేదు. విష్ణుపాదోదకే తీర్థే విష్ణుపాదోదకం పిబోతు ఇది తత్సుధయ. అమృతం ఎందుకండి, అది ఎప్పుడో యుగ యుగాల కల్పకల్పాల ముందు అయిపోయింది, దానికి అది లేటెస్ట్ కాదు, చాలా ఓల్డెస్ట్ అయిపోయింది. ఈ పాదోదక తీర్థం కనుక తాగితే ఇది లేటెస్ట్, ఇది తాగిన వాళ్ళకి ఇంకా అమృతపానంతో ఏం పని. అదైతే మళ్ళీ పుణ్యం కాగానే, కొంతకాలం కాగానే మళ్ళీ భూలోకానికి వస్తారు. వాళ్ళేమి స్థిరంగా మళ్ళీ తిరిగి జన్మలేని స్థితి లేదు, కైవల్యం లేదు దేవతలకి అమృతం తాగిన, కొంతకాలం ఉంటారంతే. కాశీలో పాదోదక తీర్థం వల్ల ఎవడైతే ఉదక క్రియలు తర్పణాలు అవి చెయ్యాడో వాడి జన్మ దండగా అంటున్నాడు. అసలే నీటి బిందువులాగా చెంచలమైన ఈ శరీరాన్ని పొంది అక్కడికి వెళ్ళి ఈ పనులు చేయకపోతే వాడి జన్మ వ్యర్థం అన్నాడు. ఎవడైతే అక్కడ విష్ణుమూర్తి నిత్యక్రియలను చేశాడు, విష్ణుమూర్తి లక్ష్మితో కూడినటువంటి వాడై, కశ్యప కుమారుడైన గరుత్మంతునితో కూడినటువంటి వాడై, తన నిత్యక్రియలన్నీ కూడా చేసేనటువంటి వాడై మహానుభావుడు, ఉపసంహృత్య తామూర్తిం త్రైలోక్య వ్యాపినీం తథా ముల్లోకములందు వ్యాపించిన వాడు కదా ఆయన, విష్ణువు అనే పేరు వచ్చింది కదా వ్యాపకత్వ. ఆ త్రైలోక్య వ్యాపకమైనటువంటి మూర్తిని ఉపసంహరించుకొని విధాయ దార్షదీం మూర్తిం స్వహస్తేన ఆదికేశవ, తను స్వయంగా తన చేతితో రాతితో ఒక విగ్రహాన్ని తయారు చేశాడండి. తన యొక్క విగ్రహాన్ని శిల్పులు చెక్కింది కాదు, శ్రీ మహావిష్ణువు విధాయ దార్షదీ మూర్తిం స్వహస్తేన తన చేతితో చేశాడు రాతితో విగ్రహాన్ని. చూడండి అది చాలా బాగుంటుంది, చూస్తుంటే చూడాలనిపిస్తాడు. ఆయన వాడు బిందు మాధవుడు అండి, ఇంక మరీ చెప్పడానికి వీళ్ళ అస ఎంత దివ్య మోహనంగా ఉంటుందో చూస్తూ ఉంటే. ఆయన పేరే ఆదికేశవుడు అండి. విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా కాశీలో ఉన్నట్టు ఆ రూపంలో, ఆదికేశవ రూపంలో ఉండి వైష్ణవులందరికీ ముక్తినిస్తూ ఉంటాడు మహానుభావుడు. అందువల్లనే అంటే స్వయం సంపూజయామాస సర్వసిద్ధి సమృద్ధిదం, సర్వ సిద్ధిని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆదికేశవమూర్తిని తనే పూజించాట. విశ్వనాథుడు ఏ రకంగానైతే అవిముక్తేశ్వరలింగాన్ని మందరాద్రికి వెళుతూ ప్రతిష్ట చేసి తాను పూజించాడో, విశ్వనాథుడు పూజించే లింగం అవిముక్తేశ్వరుడైతే, శ్రీ మహావిష్ణువు తన చేతులతో తయారు చేసి తన యొక్క విగ్రహాన్ని తాను పూజించినటువంటి విష్ణువు ఆదికేశవుడు కాశీలో. అది ఈ ఇద్దరు ఈ రెండింటికి అంత అదంత గొప్పదో ఇదంత గొప్పదో అనమాట ఆదికేశవుడు. ఇక్కడే ఆదికేశవ నామినీం తాం శ్రీమూర్తిం పారమేశ్వరీం, పరమేశ్వర సంబంధమైనటువంటి ఆ మూర్తిని సంపూజ్య మర్చో వైకుంఠం మన్యతే స్వగృహాంగణం, పూజిస్తే తమ ఇల్లే వైకుంఠం అయిపోతుంది, అలా భావన ఇల్లుగా అయిపోతుందన్నమాట వైకుంఠం, తన ఇంటి ముందు ఉన్న ప్రదేశంగా అయిపోతుంది. ఆ ప్రాంతంలోనే దగ్గరలో ఇవన్నీ పక్క పక్కన ఉన్నాయండి, శ్వేతద్వీపం ఆదికేశవమూర్తికి దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, కలుసుకొని ఉన్నాయి. ఆ రోజు గంగా లేనప్పుడు పక్క పక్కనే ఈ తీర్థాలు. అలాగేనే దాన్నే శ్వేతద్వీపం అంటారు, ఈ ఆదికేశవమూర్తి ఎక్కడైతే ఉందో అక్కడ. తర్వాత క్షీర సముద్రం కూడా అక్కడ ఉన్నది, అక్కడ తీర్థం ఉన్నది, అక్కడ చాలా తీర్థాలు ఉన్నాయి. తర్వాత శంఖతీర్థం ఉన్నది. ఈ ఒక్కొక్క తీర్థంలో స్నానం వల్ల ఏ ఫలితాలు వస్తాయో ఇక్కడ వివరంగా వివరించారు. తర్వాత చక్రతీర్థం ఉన్నది, గదాతీర్థం ఉన్నది, పద్మతీర్థం ఉన్నది, మహాలక్ష్మి తీర్థం ఉంది. మహాలక్ష్మి ఇక్కడ స్వయంగా స్నానం చేసిందట, అందువల్ల మహాలక్ష్మి ఇక్కడ ఉంటూ ఉంటుంది, ఈ తీర్థం దగ్గర ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఈ మంది పక్కన అక్కడ ఉన్న మందిరంలో ఇక్కడ కనుక స్నానం చేసి బంగారం రత్నాలు పట్టు వస్త్రాలు బ్రాహ్మడికి దానం చేస్తే ఇంకా వాడికి ఎప్పుడు లక్ష్మి యొక్క విరహం ఉండదు, బాగా లక్ష్మీ సంపన్నుడు అవుతాడు. ఎక్కడ ఏ జన్మ ఎత్తినా ముందు ముందు కూడా వాడు బాగా ఐశ్వర్య సంపన్నుడు అవుతూ ఉంటాడు. త్రైలోక్యముల చేత నమస్కరింపబడే ఆ మహాలక్ష్మీ మూర్తి ఉన్నదే, నమస్కారం చేస్తేనే వాడికి ఇంకా రోగాలు రావు. అష్టమి రాత్రి నాడు కనుక ఎప్పుడు ముఖ్యంగా భాద్రపద మాసం అష్టమి రాత్రిపూట జాగరణ చేసి మహాలక్ష్మిని పూజించాలి. అక్కడే లక్ష్మీకుండము ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత గరుడ కేశవ తీర్థం, కేశవుడు దగ్గర గరుడ తీర్థం అని చెప్పి ఉన్నది. అక్కడ చుట్టుపక్కల ఉన్న తీర్థాలన్నీ వర్ణిస్తున్నాడు. అక్కడే పక్కపక్కనే నారద తీర్థం ఉంది, అక్కడ నారద కేశవుడు అని ఆయన ఉన్నాడు, నారదుడు ప్రతిష్ఠించినటువంటి కేశవుడు. అక్కడే ప్రహ్లాద తీర్థం ఉంది, ఆ ప్రహ్లాదుడు స్థాపించినటువంటి విష్ణుమూర్తి ఉన్నాడు, ప్రహ్లాద కేశవుడు. అంబరీష తీర్థం ఉంది అక్కడ, ఆ దగ్గరలోనే ఆయన స్థాపించిన విష్ణుమూర్తి ఉన్నాడు, అంబరీష కేశవుడు అని ఉన్నాడు. దత్తాత్రేయ తీర్థం ఉంది, అక్కడే ఆది గదాధరుడు ఉంటూ ఉన్నాడు. ఆ సమీపంలోనే భార్గవ తీర్థం ఉన్నది అక్కడ. తర్వాత ఆ సమీపంలో వామన తీర్థం ఉన్నది, వామనకేశవుడు దగ్గరలో ఉన్నాడు అక్కడ. తర్వాత నరనారాయణ తీర్థం అని ఒకటి ఉన్నది అక్కడ, యజ్ఞవరాహ తీర్థం అని ఉంది, విదార నరసింహ తీర్థం, గోపీ గోవింద తీర్థం, ఇవన్నీ వరుసగా ఆ పంచనదానికి అదే ఆ వరుణాసంగమానికి పక్కపక్కన ఇవన్నీ కూడా ఉన్నది. అక్కడే లక్ష్మీ నృసింహ తీర్థం ఉంది, శేషతీర్థం ఉన్నది, శేషమాధవుడు ఉన్నాడు, హయగ్రీవ తీర్థం ఉన్నది, చాలా పవిత్రమైనటువంటిది. అనేక తీర్థాలు ప్రసంగవశాత్తు ఈ తీర్థములన్నింటినీ కూడా వర్ణించాను అంటున్నాడు కుమారస్వామి. ఈ నామములు వింటేనే ఎంతో ఫలితం వస్తుంది. ప్రసంగతో మయైతాని తీర్థాన్ని కథితాని తే భూమౌ తిలాంతరాయాం యత్తత్ర తీర్థాన్ని అనేకశ కాశీలో నువ్వు గిందంత వేడం కూడా లేకుండా అనేక తీర్థాలు ఉన్నాయిట. ఉద్దిష్టానాంతు తీర్థానాం ఏతేషాం కలశోద్భవ నామమాత్రమపి శ్రుత్వా నిష్పాపో జాయతే నరః. వాటి ప్రయోజనం చెప్పకపోయినా ఫలితాలు పేర్లు వరకు చెప్పుకున్నాం, పేరు వింటం చేతనే నిష్పాపులైపోతారు అన్నారు. ఈ రకంగా ఇంకా సరే ఆ విషయం అలా ఉంచి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, మళ్ళీ ఇంక అసలు విషయం చెబుతున్నాను. విని విష్ణుమూర్తి వెళ్ళి ఏం చేశాడో ఆయన చెబుతున్నానయ్యా. ఇప్పుడు ఆయనతో ఒక మూర్తిని తయారు చేశాడుగా రాతితో విగ్రహాన్ని, అందులో ఏం చేశాడంటే తస్యాం మూర్తౌ సమావేశ కైశవ్యామధ కేశవ. ఆ కేశవుని ఆదికేశవుడు మొట్టమొదటి రూపం అది, విగ్రహం అది కాశీలో. ఆ కేశవ మూర్తి ఎందు కేశవుడుట ఆవేశించి శంభో కార్యే కృతమన అశా అంశాంశేన నిర్గత అంశాంశేన అంశాంశాంశేన నిర్గత. సర్వము పూర్తిగా సర్వదా పూర్తి అంశతో అందులో ప్రవేశించాడు. అంశ మళ్ళీ అంశ యొక్క అంశ, అంశ యొక్క అంశతో కొద్ది అంశతో మాత్రమే బయటకు వచ్చాడు. ఎందుకు ఈ రకంగా వెళ్ళాడు? ఏం వచ్చినవాడు మొత్తం వెళ్ళొచ్చుగా, అంశాంశ అంశాంశ రూపంలోనే వెళ్ళటం ఎందుకు? ఎక్కువ ఇక్కడే ఉన్నాడు, ఈ విగ్రహంలోనే ఎక్కువగా ఉన్నాడు, కొద్ది చాలా కొద్ది అంశతో మాత్రమే బయటికి వెళ్ళాడు, కారణం ఏమిటి అని అడిగాడు. వెంటనే అడిగితే చెబుతున్నాడయ్యా, సామస్త్యేన యదర్థన్న నిర్గతం విష్ణునామునే. పూర్తిగా వెళ్ళల, సామస్త్యేన అంటే సమస్తం, పూర్తిగా వెళ్ళల, కొద్దిగానే వెళ్ళాడు. ఎందువల్ల వెళ్ళాడు కొద్ది అంశతోటి అంటే, చెబుతున్నాను వినవయ్యా, సంప్రాప్య పుణ్యసంభారై ప్రాజ్ఞో వారాణసీంబురిన్న త్యజేత్ సర్వభావేన మహాలాభైరపీరిత. రాక రాక ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చిన కాశీ ప్రాప్తి కలిగితే ఎవడైనా ఎంత లాభం వచ్చినా కాశీని విడిచిపెట్టి పోతట్టయ్య. బుద్ధిమంతుడు కాబట్టి, విష్ణుమూర్తి కాశీ ప్రభావం తెలుసు కాబట్టి కాశీని విడిచిపెట్టి వెళ్లకుండా ఆ విగ్రహంలో పూర్తి అంశతో ఉండి కొద్ది అంశతో మాత్రమే కాశీని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. అత ప్రతికృతి స్వీయ తత్ర కాశ్యాం మురారిణ ప్రతిదస్తే కలశజ స్తోకాంశేన. తన ప్రతికృతి, తనకు ప్రతిబింబం లాంటి తన ప్రతికృతి అన్నమాట, తన యొక్క రూపమే అక్కడ ఏర్పాటు చేసి కొద్ది అంశతో కాశీని విడిచిపెట్టి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడంటే ఉత్తరపు దిక్కు వైపుకి వెళ్ళాట. అదే సారనాథన్ అంటారు. కాశీకి దగ్గర ఉత్తరపు దిక్కున కాలభైరవుడి మందిరం అటువైపు కనుక వెళితే సారనాథన్ వస్తుంది. అక్కడ విష్ణు మందిరం కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళాడండి. అక్కడనే ఆ ప్రాంతం ఆయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఏమంటున్నారే అంటే ధర్మక్షేత్రం అని చెప్పి అంటారు, దాన్ని పిలుస్తూ ఉంటారు. అక్కడనే బుద్ధుని యొక్క రూపం ధరించాడు, బౌద్ధ సన్యాసిలాగా తయారైనాడు. తతస్థు సౌగతం రూపం శిశిరాయ శ్రీపతి స్వయంగా ఓ బుద్ధ సన్యాసి, సుగతుడు అంటే బుద్ధుడు, ఆ బౌద్ధ సంబంధమైనటువంటి రూపాన్ని ధరించాడు. చాలా అందంగా ఉన్నాడు, ముల్లోకములను మోహింపజేస్తూ ఉన్నాడు. ఆ లక్ష్మీదేవునదే బౌద్ధ సన్యాసి అయింది. పరివ్రాజిక జాత నితరాం శుభగాకృతి, ఆమె అందరినీ ఆకర్షించే రూపంతో ఆమె ఉన్నది. చూస్తే దారుడ మోహ జగత్తంతా కూడానే చిత్రములో ఉన్నట్లుగా నిశ్చేష్టితమైపోయి చూస్తూ ఉంటారన్నమాట. గరుత్మంతుడు కూడా శిష్యుడైనాడండి, వాళ్ళిద్దరికీ విష్ణుమూర్తికి శిష్యుడుగా గరుత్మంతుడైనాడు. ఈ రకంగా ముగ్గురు కూడానే బౌద్ధ సన్యాసులు, బౌద్ధ సన్యాసినిగా వీళ్ళంతా తయారైనారు. ఈ గరుత్మంతుడు నాడే బాగా సేవలు చేస్తున్నాడు గురువు గారికి, విష్ణుమూర్తికి. ఒక సంసారము నుండి విముక్తి పొందాలంటే పరమధర్మం ఏమిటి అని అడిగాడండి. సంసార విమోచనము నుండి విముక్తి పొందాలంటే పరమధర్మం ఏమిటి అని. ఈ చెప్పే ధర్మాలన్నీ మన వేద ధర్మాలు కాదు, ఇవన్నీ కూడానే బౌద్ధ ధర్మాలు, ఇదే పరమధర్మం అని మాత్రం భ్రాంతి చెందొద్దు. ఇదంతా కూడా ఈ ధర్మాలన్నీ చెప్పి జనానందరినీ ఆకర్షించి వేద విరుద్ధ మార్గంలో జనములను ప్రవర్తింపజేసి కాశీరాజుకి మరి చిన్నగా కాశీ నుండి విముక్తి కలిగించి విశ్వనాథుడు రావాలి. అందువల్ల ఇవన్నీ కూడా చాలా ధర్మబద్ధం అని చెప్పి మాత్రం అనుకోవాకండి, బౌద్ధ సంబంధమైనటువంటి ధర్మాలు. అడిగితే ఆయన చెబుతున్నాడండి, ఇప్పుడు ఈయన పేరు విష్ణుమూర్తి పేరు పుణ్యకీర్తి, శిష్యుడి పేరేమో వినయకీర్తి వస్తుంది, ఆమె పేరు కూడా వస్తుంది తర్వాత. ఓ వినయకీర్తి, నువ్వు సనాతన ధర్మాన్ని గురించి అడిగావు కదా, నేను చెబుతున్నాను వినవయ్యా. అసలు ఈ సంసారం మొదటి నుంచి ఉంది, ఈ జగత్తు ఈ సంసారం ఉన్నదే ఇది మొదటి నుంచి ఉందే, దీనికి ఎవడో కర్త లేడు, ఆయన ఏదో సృష్టిస్తే ఇది తయారైంది కాదు, కర్త లేదు కర్మ లేదు దీనికి, ఇది అనా సహజంగా స్వభావం అంతే, అలా అనాదిగా ఉండిపోయింది. అది స్వయంగానే ప్రాదుర్భవిస్తూ ఉంటుంది, స్వయంగానే లయము నశిస్తూ ఉంటుంది. ఆవిర్భవించడానికి ఎవరు కారణం లేదు, కర్త లేట, నశించడానికి లయకర్త లేట, అది స్వయంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది, స్వయంగా లయమవుతూ ఉంటుంది. బ్రహ్మ మొదలుకొని ఓ గడ్డి దుబ్బ వరకు బ్రహ్మాది స్తంభ పర్యంతము దేహం అనేది అందరికీ ఒకటే, మనకు ఎలాగో మిగిలినటువంటి వాళ్లకు అంతే. అంతేగాని మనకంటే ఇంకెవడో గొప్పవాడు ఉన్నాడు, ఆయన ఏదో ఈశ్వరుడు భగవంతుడు అనే మాట కుదరదు. మన శరీరం ఎంతో బ్రహ్మ విష్ణువు రుద్రులు వాళ్లకు దేహాలు మనలాగానే వాళ్లకు ఉన్నాయి, మనలాగానే పుణ్యకీర్తి మొదలైన పేర్లు మనకు ఎలా ఉన్నాయో వాళ్లకు అలాగే బ్రహ్మ విష్ణువు యో దేవ ఇంద్రుడు ఆ పేర్లన్నీ ఉన్నాయి. మనం ఎలా కొంతకాలం అయిన తర్వాత నశిస్తామో వాళ్ళు నశించేవాళ్ళే. కాబట్టి బ్రహ్మ మొదలుకొని దోమ వరకు అందరూ కూడా వాళ్ళ కాలం తీరిన తర్వాత నశించేవాళ్ళే. కాబట్టి ఈ దేహదారుల్లో ఒకడు ఎక్కువ తక్కువ లేదయ్యా ఈ దేహంలో. విచార్యమాణే దేహస్మిన్ నకించిత్ అధికం క్వచిదు, మన ఈ దేహంలో అందరికీ సమానమే, అది ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. ఏదో ఆహారం, భార్యతో సంసారం, నిద్రపోవటం, భయం అందరికీ ఉన్నాయి ఇవి. అయితే ఎవడి శక్తిని కొద్దీ వాడి పరిమాపరి నల్లి తినేది వేరు, దోమ తినేది వేరు, ఈగ తినేది వేరు, పశు వాళ్ళ శరీరం వాళ్ళ పరిమాణాన్ని బట్టి ఆహారం తీసుకుంటూ ఉంటారు, సంతృప్తిని పొందుతూ ఉంటారు. మనమే తిని సంతృప్తి చెందుతాం అందరూ అంతే, మనం ఏదో త్రాగి సంతృప్తి చెందుతాం అందరూ అంతే, దాహం అయితే నీళ్లు తాగుతాం, ఆకలి అయితే భోజనాలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ మామూలే. అనేక మంది స్త్రీలు ఉన్నారు, వేల కొలది ఉన్నారు రూపలావణ్యవంతులైనటువంటి వాళ్ళు, కానీ సంసారం చేసేటప్పుడు భర్తతో ఒక్క స్త్రీతోటే రమిస్తూ ఉంటారు. గుర్రాలు వందలు ఉన్నాయి, అలాగే ఏనుగులు వందలు ఉన్నాయి, అధిరోహించేటప్పుడు ఒక్కడు మాత్రమే దాన్ని అధిష్ఠిస్తూ ఉంటాడు, ఇంకొకడు రెండవ వాడు అధిష్ఠించాడు. నిద్ర అనేటువంటిది పక్క మీద పడుకున్నవాడికి అంతే, భూమి మీద పడుకున్నవాడికి ఒకటి, ఇద్దరికీ నిద్ర ఉన్నది. వీడు హాయిగా మంచి మెత్తడి పాన్పు మీద పడుకొని వీడెంత సుఖాన్ని పొందాడో వాడు నేల పైన పడుకున్నవాడు కూడా నిద్రాసుఖం సమానమే. కాబట్టి ఉన్నది మరణం అంటే మనకు భయం, వాళ్లకు అలాగే భయం ఉంది. బ్రహ్మ మొదలుకొని కీటకముల పర్యంతం అందరికీ మరణం అనే భయం ఉన్నది. బాగా ఆలోచిస్తే శరీరం ఉదాహరణ అనేది అందరికీ సమానమేనయ్యా. ఈ విషయం మనం నిశ్చయించుకొని చేయవలసిన పని ఏంటంటే ఎవరికి హింస చేయకూడదు. అందరం ఒకటే, అందరి శరీరాలు ఒకటే, అందరి అలవాట్లు ఒకటే, అందరి అన్నీ కామన్. కాబట్టి మనం ఉన్నదే ఎవరికి కూడానే ధర్మం. ఇదం నిశ్చిత్య కేనాపి నో హింస కోపి కుత్రచిత్, ఎప్పుడు ఎవరిని మనం హింస చేయించకూడదు. నాలుగే ముఖ్యమైనటువంటి విషయాలు ధర్మం ఏమిటంటే జీవదయ, జీవుల యందు దయం కలిగి ఉండాలి, జీవకారుణ్యం. దానికంటే మించినటువంటిది లేనే లేదు ధర్మం. కాబట్టి మనం సర్వప్రయత్నంతో జీవకారుణ్యం, జీవుల యందు ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. ఒకరిని కనుక రక్షించినట్లయితే ముల్లోకములు రక్షించినట్లే, ఒకరిని చంపితే అందరినీ చంపినట్లే. అహింస పరమో ధర్మ యోక్త పూర్వసూరిభి, మన పండితులందరూ ఏమని చెబుతున్నారు, అహింస పరమో ధర్మ అన్నారు. కాబట్టి వేదము శృతి కూడా చెబుతున్నది హింస అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. దానివల్ల నరకము వల్ల భయపడి మనం హింస చేయకూడదు. హింసతో సమానమైన పాపం ఎక్కడా లేనేలేదు. హింసకుడు హింస ఎవడు చేస్తే వాడు నరకానికి వెళ్తారంటూ ఉంటారు. ఎవడైతే హింస చెయ్యడో వాడు స్వర్గానికి వెళ్తాడు. అనేక దానాలు ఉన్నాయి, అవన్నీ తుచ్చమైన ఫలాన్ని ఇస్తాయి. ముఖ్యమైన దానాలు నాలుగే నాలుగు ముఖ్యమైన దానాలు. ఒకటేమో అభయదానం, కష్టాల్లో భయంతో వచ్చిన వాడికి అభయం, అది అన్నిటికంటే ఏంటంటే అభయదానం చాలా గొప్పది అన్నాడు. దానాల్లో అభయదానం గొప్పది ఒకే ఒకటి అన్నాడు. దానాల్లోనే చత్వారి దానాన్ని ప్రోక్తాని పరమర్షి, నాలుగు రకాల దానాలు ఉన్నాయట. ఏమిటయ్యా నాలుగు దానాలంటే, శాస్త్రాలన్నీ విచారించి మన వాళ్ళు పూర్వులు చెప్పారు. అభయప్రదానం ఒకటి, రోగులతో ఎవడన్నా రోగంతో బాధపడుతుంటే వ్యాధిగ్రస్తులకు ఔషధం ఇవ్వటం, అలాగే విద్యార్థులకు విద్య నేర్పటం, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం. అంటే ఏంటన్నమాట, అభయదానం, ఔషధదానం, తర్వాత విద్యాదానం, అన్నదానం. దానాలలో ఈ నాలుగే గొప్పవి. అవిచించజ ప్రభావం వై మణిమంత్ర ఔషధీ బలం తదభ్యస్యం ప్రయత్నైన నానార్థోప, మనమే మణులు మంత్రాలు ఈ ఔషధులు ఈ బలంతో బాగా సంపాదించండి. ఎందుకయ్యా అంటే అర్ధానుపార్జ బహుశో ద్వాదశ ఆయత, 12 ఆయతనాలు ఉన్నాయి, వాటిని సంతృప్తిపరచాలి. ఏమిటో ఆ 12 ఆయతనాలు చెబుతున్నాడు. వాటిని పూజించాలి మనం చక్కగా. ఇతరులను ఇంకా పూజిస్తే ఏమొస్తుంది, మన శరీరంలోనే 12 ఆయతనాలు ఉన్నాయి, ఆ ఆయతనాల్ని బాగా తృప్తిపరచాలి. ఏమిటయ్యా అంటే పంచ కర్మేంద్రియాణి, అంటే ఏంటి, వాక్కు హస్తములు పాదములు పాయువు ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియములు అంటే ఏంటి, కన్ను ముక్కు చెవి నాలుక చర్మం, ఎప్పుడైనాయండి 10 అయినాయి ఇప్పుడు. పంచబుద్ధి ఇంద్రియాణి చ మనోబుద్ధి మనస్సు బుద్ధి, మొత్తం కలిసి 12. ఈ వీటిని బాగా మనం సంతృప్తిపరచాలి. ఇంకా మనం ఏవి, ఈ ఆయతనాలనే పూజించాలి, ఈ మందిరాలనే తప్ప ఇంకేదో దేవుళ్ళు ఇంకో మందిరాలతో మనకు అవసరం లేదు. స్వర్గం అంటే ఏం లేదండి, మనం హాయి సుఖంగా ఉండటమే. అన్ని మన ఇంద్రియాల కోరికలు తీర్చుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటే దాన్నే స్వర్గం అన్నారు. తీరకలేదు, కష్టాలు పడుతున్నాం అనుకోండి, ఆకలితో వాటితో బాధలు, అదే నరకం. అంతకంటే వేరే నరకాలు లేదు, వేరే సుఖం లేదు. సుఖేషు భుజ్యమానేషు యశ్చా దేహ విసర్జనం, మోక్షం అంటే ఏం లేదు, హాయిగా సుఖంగా ఉంటూ అనాయాసంగా మరణిస్తే అదే మోక్షం. అంతకు తప్పితే ఇంకేం లేదు, చివరిలో బాధలు పడకుండా. వాసనా సహిత క్లేశం ఉచ్చేదే సతిద్ధవం, సరే విజ్ఞానో పరమో మోక్ష, విజ్ఞానమే పరమమోక్షం అని తత్వచింతకులు చెబుతూ ఉంటారు, వేదవాదులందరూ కూడా. అందువల్లనే ఎప్పుడు కూడా సర్వభూతములు నహింస్యాత్ సర్వభూతానని శృతి చెబుతున్నది, సర్వభూతముల్ని హింసించరాదు అని. మరి హింసని చెయ్యాలని ఏ శృతి చెప్పటం లేదు. కాబట్టి మన హింస అనేటువంటిది మనకు పనికిరాదు. ఏదో అగ్నిస్తోమయాగం ఉన్నది, అక్కడేదో పశుహింస చేస్తూ ఉంటారు, దానివల్ల ఏదో స్వర్గం వస్తుంది, ఇవన్నీ ఉన్నదే ఈ దుర్మార్గులు తెలియనటువంటి వాళ్ళ అజ్ఞానుల యొక్క భ్రాంతి తప్ప ఇందులో ఏమీ లేదు. దీనికి ప్రమాణాలు లేవు పో మనం. ఏమి లేకపోతే చెట్లు నరికి పశువుల్ని చంపి రక్తం అనేటువంటి కర్దమాన్ని బురదని ఏర్పాటు చేస్తే అగ్నిలో నువ్వులు నెయ్యి హోమం చేస్తే స్వర్గం వస్తుందిటయ్యా, ఏది చిత్రం కాకపోతే అని ఈ రకంగానే పుణ్యకీర్తి వినయకీర్తికి శిష్యుడు చెబుతూ ఉన్నాడు. ఆయనో శ్రద్ధగా వింటున్నాడు. ఇదంతా చూచారండి, క్రమక్రమంగా జనం పెరుగుతూ ఉన్నారు, రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతూ ఉందండి. ఆమె ఏం చేస్తున్నది, ఒకవైపు ఆ సన్యాసి రూపంలో ఉంది పరివరాజిక, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఆకర్షిస్తున్నది. అవి ఆమె పేరు విజ్ఞానకౌముది, పుణ్యకీర్తి వినయకీర్తి విజ్ఞానకౌముది ఆమె. సర్వ విద్య లో బాగా ఆరితేరినటువంటి వాడిది. బౌద్ధ ధర్మాన్ బౌద్ధ ధర్మములు ప్రచారం చేయటం మనం ఏది కనిపించేదే సత్యం ఉంటుందండి, మిగిలినంతా అసలు లేదు పొమ్మనం అని. మనకు కనిపించేది ఏ సౌఖ్యమైతే ఉందో అదే మనం సాధించుకోవాలంటుంది. ఆనందం బ్రహ్మణో రూపం, ఆనందం బ్రహ్మణో రూపం అని అని ఆనందం బ్రహ్మణో రూపం తచ్చ మోక్షే ప్రతిష్ఠితం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ స ఏష పరమానంద. ఇట్లా శృతి ఉన్నది. ఆ శృతిలో చెప్పింది అది మాత్రం మిథ్య కాదు, అదంతా సత్యము. కాబట్టి మనం హాయిగా ఆనందం ఏది కలిగితే ఆనందం మన ఆనందం కొరకు మనం హాయిగా సంచరించాలి. ఏదో అనేక మంది నానాత్వం చెబుతున్నారే, ఆ నానాత్వం అనేటువంటిది ఈ జన్మలో ఔపాధికమైనటువంటి రకరకాల జన్మలు ఎత్తటం అది ఇది అని అంటున్నారే, అదంతా ఒట్టి అసత్యం. మనమే ఎంత బాగా ఇంద్రియాలు బాగుంటాయో, ఆరోగ్యం బాగుంటుందో, వార్ధక్యం రాలేదో, మనం హాయిగా సుఖాలు అనుభవించాలి అని చెప్పి ఆమె ఈ రకంగా. మళ్ళీ మనకు ఇంద్రియ పటుత్వం పోతే వార్ధక్యం వస్తే ఇంకా సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడైనా వచ్చి కనుక అడిగితే స్త్రీలకు ఏమో చెబుతున్నది, మన శరీరమైనా ఇవ్వాలి పరోపకారం కొరకు. శరీరమపి దాతవ్యం అర్థిభ్యో అత సుఖేప్సివి. మనమే ఎవడు మనల్ని అడుగుతాడో యాచకుడు వాడిని సంతోషపెట్టడమే మన యొక్క జన్మ సార్థక్యం. లేకపోతే వాళ్ళు భూమికి భారం అవుతారు, ఈ శరీరం తొందరగా పోయేది. మనమే సంపదలు శాశ్వతంగా ఉండేది కాదు. ఈ విషయం మనస్సులో ఉంచుకొని మన దేహానికి ఉన్నంతకాలం హాయిగా సుఖాలు అనుభవించాలి. శవాయ ప్రాంతే భోజ్యం మీద చివరికి ఏముంది, కుక్కలు నక్కలు ఇవే వాయసాలు పురుగులు తింటాయి ఈ శరీరాన్ని. ఈ శరీరం ఎంతవరకు భస్మం అయ్యేదాకనే కదా అని వేదంలో నిజం చెప్పారు. ఆ మాట వేదాన్ని ఈ విషయంలో ఒప్పుకుంటుంది. ఆనందో బ్రహ్మ వాటికి అర్థాలు వేరు తీస్తున్నది కానీ భస్మాంతం తత్శరీరం, ఈ శరీరం భస్మం అయ్యేదాకనే కదా, భస్మం అయిపోయిన తర్వాత శరీరం ఏముంటుంది అది వేదంలో చెప్పింది నిజమే. ఏదో ఆ జాతి ఈ జాతి ఆ కులాలు ఈ కులాలు ఇవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ కల్పించినటువంటివి. అసలు మనిషి అందరికీ ఒకటే సామాన్యంగా మనుష్యుడు అన్న తర్వాత మనుష్య జాతే తప్ప ఇందులో మళ్ళీ భేదాలేంటి? అంత బ్రహ్మాది సృష్టి రేషేది. పెద్దవాళ్ళు అంటారు ఓ ఇదంతా బ్రహ్మ మొదలైన వాళ్ళ సృష్టి అయ్యా అంటారు. చాలాసార్లే ఇది చాలా అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికి, నమ్మడానికి వీలుగా లేదు. బ్రహ్మగారి కుమారుడే కదా దక్షుడును మరీచి అనేటువంటి వాళ్ళు. మరీచి యొక్క కొడుకు కశ్యపుడు కదా. దక్షుడికి ఏమవుతాడు? వాళ్ళిద్దరూ అన్నదమ్ములు దక్షుడును మరీచి. మరీచి యొక్క కొడుకు కశ్యపుడు. కాబట్టి దక్షుడును మరీచి అన్నదమ్ములు కాబట్టి మరీచి కొడుకు కశ్యపుడు దక్షుడికి ఏమవుతాడు? కొడుకు పుత్ర సమానుడు అవుతాడు. ఆయన కుమారుత్తెలను 13 ఆయనకిచ్చి పెళ్లి చేయటం ఏంటి? ఇదంతా తీసిపారు. ఇవన్నీ ఈ సృష్టి బ్రహ్మ సృష్టి లేదు, ఆ సృష్టి లేదు, ఈ సృష్టి లేదు పవన్. ఇవన్నీ నమ్మేరండి, నమ్మదగినట్లుగా ఉంటాయి. మరీచిన ధర్మేణ కిల మార్గేణ పరిణీతాస్త్రయోదయశ. మరి అది ధర్మం అనే ఎలా మరి వివాహం ఆడాడు? అపిదానీం తనైర్ మైర్చైర్ అల్పబుద్ధి పరాక్రమై. సరే ఈ అల్పబుద్ధులైనటువంటి వాళ్ళకే ఏది, వాళ్ళకి అగమ్యం ఇది, గమ్యం కాదు అగమ్యం కాదు, ఇంకా దోస్తూ ఉంటుంది. ఏం చేస్తాం? అయిననే ఒకే శరీరంలో నుంచి ముఖం నుండి ఒకడు, బాహుల్లో నుంచి ఒకడు, ఊరువుల్లో నుంచి ఒకడు పుట్టాడని చెప్పి చెబుతున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఒకే శరీరంలో నుంచి పుట్టిన వాళ్ళందరూ ఒకే జాతి కాక వేరువేరు ఎలా అవుతారు ఒకడికే పుట్టిన వాళ్ళు అని ఈ రకంగా ఏకశ్యాంతనం జాత ఏకస్మాత్ ఒకే శరీరం నుండి ఒకరికే పుట్టినటువంటి వాళ్ళు నలుగురు తనయుల క్రింద ఒకే జాతి అవుతుంది కానీ విభిన్న జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి తీసిపారాయి వర్ణాలు లేవు కులాలు లేవు. అతో భేదో నమంతవ్యో మానుషే. కాబట్టి ఈ భేదాలు తీసిపారేయండి మానవుల్లో అని ఈ రకంగా అవి చెబుతూ ఉంటే పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ చాలా బాగుందండి. కష్టం ఏం లేదు ధర్మాచరణలో, హాయిగా బాగుంది. ఇంకేముంది? భర్త యొక్క సేవలు వదిలేసేసారు. అభ్యా పురుషులు కూడా ఏం చేస్తున్నారు? స్త్రీలు కూడా వాళ్ళే వశీకరణ మంత్రాలు నేర్చుకుంటున్నారు. పురుషులు ఆమె ఉపదేశిస్తున్నది స్త్రీలను వశీకరణం చేసుకోవడానికి. ఆ రకంగా పరదారులయందు మోహితులవుతున్నారు పురుషులు. అంతఃపురంలో ఉండే స్త్రీలు, రాజకుమారులు, అందరూ పురజనులు, పుర స్త్రీలు అందరూ కూడా ఆ మహా ఏమని చెప్పుకున్నాం పేరు విజ్ఞాన కౌముది చేత మోహితులైపోతున్నారు. ఈ ఉపన్యాసాలు విని అందరూ అంతఃపురంతో సహా బాగిపోయింది. ఇంకా ఆమె మంత్రాలు చేస్తున్నదండి. ఏం చేస్తున్నది? వంజకు పిల్లల్ని పుట్టిస్తున్నది. ఆమె మహిమలు చేస్తున్నది అన్నమాట. రకరకాల స్త్రీలు సౌభాగ్యవతులను చేస్తున్నది. ఆ రకంగానే యథాత్ విజ్ఞానకౌముది, కొంతమందికి అంజనం ఇస్తున్నది కశ్చిత్తు, కొంతమందికి తిలకౌషధం ఇస్తున్నది, ఏవో బొట్లు పెడుతున్నది, వీటి వల్ల కొంతమందికి వశీకరణాలు చెబుతున్నది, ఆ పురుషులందరూ వశం చేసుకోవచ్చని. ఈ అందరూ కూడానే మంత్రాలు చెప్పిస్తున్నారు, వశీకరణ మంత్రాలు, యంత్రాణి అన్ని ఇంకా ఏవో వ్రాసుకుంటున్నారు. కొంతమంది ఏదో కుండాగ్నిలో ద్రవ్యాలు హోమం చేస్తున్నారు, ఇవ అవి వస్తాయి ఇవి వస్తాయి అంటే. ఈ రకంగా పురజనులందరూ కూడా ధర్మ నందు పరాంగ్ముఖులైనారండి. ప్రోలల జాతేషు ప్రోలల సవృషేతర, ఏముంది ఇక ధర్మం అనేటువంటిది అధర్మం బాగా వ్యాపించింది. సిద్ధయ అన్ని సిద్ధులు నశించిపోయినాయి పాపం వచ్చేటప్పటికీ, రాజుగారికి కూడా కాస్తనే శక్తి తగ్గినట్లుగా కనిపిస్తున్నది. ఆసీత్ కుంఠిత సామర్థ్యం నృపోపి సమనాగ్మన, తర్వాతనే ఈ రాజుగారి బుద్ధిలో కూడా ఇంకా ఏమైందంటేనే ఆ 18 రోజులు ఎప్పుడు అవుతాయా, ఆయన ఎప్పుడు వస్తాడా అని ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఈ వైరాగ్యం వచ్చింది, ఈ రకమైన ఆలోచన వచ్చిందంటే ఆయన బుద్ధిలో ఆ రకమైన ఆలోచన వచ్చేటట్టు చేస్తున్నాడు అందరినీ. ఈయన ఈ వీళ్ళ పనులు వీళ్ళు చేస్తుంటే వాళ్ళందరినీ మోహితులను చేస్తున్నాడు గణపతి. ఆయన పని అది, అందరినీ కూడా అధర్మ మార్గంలో అయ్యేటట్టు వాళ్ళ బుద్ధిని, రాజుగారి బుద్ధిని కూడా మార్చివారు చేస్తున్నాడు అనమాట. ఆ రకంగా ఉన్నది. నిర్విణ్ణ మానసుడైనాడు, దూరస్థితోపి విఘ్నేశో నృపం నిర్విణ్ణ మానసం చకార, దూరంగా ఉండి కూడా డుండిరాజు రాజుగారిని నిర్విణ్ణ మనస్సుని చేసి పారేశాడు. రాజ్యం చేయడంలోనే వైరాగ్యభావం కలిగేసేసింది రిపుంజయుడికి. దివోదాసు కూడా ఇంకా ఆలోచన లెక్క పెట్టుకుంటున్నాడు, 18 రోజులు ఎప్పుడవుతుందా, ఎందుకు ఈ రాజ్యం వదిలేసేద్దాం, ఆయన్ని అడుగుదాం తరుణోపాయం, ఇంకా మనం చిన్నగా తరిద్దామని చెప్పి ఆ విప్రుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. ఒకనాడు రానే వచ్చాడండి, 18 రోజులు అయినాయి, 18వ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో రానే వచ్చాడు. ఉత్తరపు దిక్కు నుండి బ్రాహ్మణుడు ఎవరో కాదు, ఈయనే శ్రీ మహావిష్ణువే పుణ్యకీర్తే వచ్చాడనమాట. ఆయనే పుణ్యకీర్త్యాక్షో ధర్మక్షేత్ర దథోక్షజ, ఆ సారనాథ్ ధర్మక్షేత్రం నుండి అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు పక్కన ఇద్దరు ముగ్గురు ఉండి జయ జయ అంటున్నారు, జయ జీవా జయ జీవా జయ అంటున్నారు. ఆ విప్రో ఎట్లా ఉన్నాడో, అగ్నిహోత్రుడు రూపం ధరించి వచ్చాడా, అంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ రాజుగారు దూరంగా ఉండే చూచాడు పాపం. వెంటనే ఈయన నాకు గురువుగా యోగ్యుడు బాగా ఉన్నాడు, ఈయన తేజస్సు బాగా ఉంది, ఆ ముఖంలో ఆ వర్చస్సు ఓ అని చెప్పి అనుకొని నాకు మంచి ఉపదేశం చేస్తాడే అని దగ్గరికి వెళ్ళాడు, ఎదురెళ్ళాడు, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశాడు. ఆయనేమో స్వస్తివచనం పలికాడు, తర్వాత ఈయన స్వాగతం చెప్పాడు, అంతఃపురానికి తీసుకొని వచ్చాడు, మధుపర్క విధిలో చక్కగా పూజించాడు. మధుపర్కం అంటేనండి పెరుగు తేనె నెయ్యి, పెరుగు తేనె మధు గురుత్త దధి, ఈ మూడింటిని మధుపర్కం అంటాం. ఇది వివాహ సమయంలో అవి నెత్తిపైన పెడతారు, వాళ్ళకి ఇస్తారు తాగడానికి ఇస్తారు. ఈ మధుపర్కాన్ని ఆ సమయంలో వస్త్రాలు ఇస్తారు, వాటికి ఆ పేరు వచ్చేసింది ఇప్పుడు మధుపర్కాలని. మధుపర్కం అంటే ఇవే అన్నమాట, దధి మధువు ఘృతం, ఈ మధుపర్కం అంటే ఇది. మధుపర్కం ఇచ్చారనమాట, ఇచ్చి వాళ్ళందరినీ చక్కగా గౌరవించాడు, కాసేపు అలసడ తీర్చుకొని ఇచ్చాడు ఆ బ్రాహ్మణ్ణి, చక్కగా భోజనం అది పెట్టాడు ఆయనకి, శ్రమంతా తగ్గిపోయింది. తర్వాతనే చక్కగా తృప్తి చెందాడు ఈ వచ్చిన బ్రాహ్మడు పుణ్యకీర్తి, ఆసనం మీద చక్కగా కూర్చున్నాడు. ఓ ఈయనకు అలసడ తీరింది, హాయిగా ఉన్నాడు, ప్రశాంతంగా అనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడండి, బ్రాహ్మణ నృప చిన్నోస్మి విప్రవర్యాహం రాజ్యభారం సముద్వన్ ఖేదో నాశ్చేవ పరం వైరాగ్యమివ జాయతే, నాకేమిటో చాలా చిన్నుడుగా ఉన్నాను, ఓ బ్రాహ్మణోత్తమ రాజ్యభారం మోస్తూ మయట నాకు కష్టంగా ఉంది, నాకేమంటే శ్రమ లేదు కానీ ఎందుకో వైరాగ్యం కలుగుతున్నది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎట్లా దీనిలో నుంచి విముక్తి కలుగుతుంది. నాకు 15 రోజులు అంటే ఒక నెల రోజుల నుంచి నేను ఇదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాను, నాకు అసలు ఏమిటో నా మనస్సు వైరాగ్యంగా కలుగుతున్నది, నిస్పృహగా ఉంటున్నది, నేను చక్కగా చెప్పడానికి వీల్లేదు, పోల్చడానికి వీల్లేనటువంటి రాజ్యభోగాలన్నీ అనుభవించాను, శత్రువులందరినీ నాశనం చేశాను, తర్వాతనే శివుని వంటి ఐశ్వర్యం నాకున్నది, నా సామర్థ్యం వల్లనే నేను మేఘుణ్ణి వర్షించాను, అగ్నినై ఇళ్లలో అగ్నిగా నేను వ్యవహరించాను, వాయువుగా నేను అన్ని స్వరూపములు ధరించి ప్రజలకు క్షేమంగా ప్రజల్ని పరిపాలించాను, ప్రజల్ని కొడుకుల్లాగా చూసుకున్నాను, బ్రాహ్మణులందరినీ బాగా రోజురోజు దక్షిణలతో తృప్తి పొందించాను, నేను చేసింది ఒక్కటి మాత్రం తప్పు చేశాను అంటున్నాడు. ఏకమే వాపరార్థంచ మయా రాజ్యం ప్రశాసత దేవాస్తృణీకృత సర్వే తపోబల దర్పత, నా తపోబల దర్పంతో దేవతల్ని తృణప్రాయంగా చూచి అంతకు తప్పితే నేను చేసిన దోషం ఏమీ లేదు. అయినప్పటికీ అధునా గురురేధిత్వం, నువ్వు నాకు ఇప్పుడు గురువయ్యా, నేను ఏది కూడా అది కూడా నేను స్వార్థంతో చేయలా, తచ్చ ప్రజోపకారార్థం నా స్వార్థం భవతా శపే, ప్రజల క్షేమం కోరి ఒక్కడి పరిపాలనే ఒక్కడి అధికారమే ఉంటే బాగుంటుందనే దృష్టితో ద్వంద్వ పరిపాలన కాకుండా నేను ఆ రకంగా చేశాను, కానీ వాళ్ళ మీద ద్వేషంతో చేసింది కాదు, ఇది నా స్వార్థంతో చేసినటువంటి పని కాదు. ఈ విషయంలో నేను ఒట్టు పెట్టి చెబుతున్నాను, ఇందులో అబద్ధమేమీ లేదు. రాజ్యం ప్రకరోమ్యేమన్యకృతాంతక సాధ్వసం, చక్కగా నేను నాకెవరు తిరుగు లేకుండా రాజ్యాన్ని పరిపాలించాను. నా కలి కాలములు ఏమీ లేవు నా రాజ్యంలో, జరా వ్యాధి దరిద్రాలు లేవు నా రాజ్యంలో, అధర్మ ప్రవృత్తి నా రాజ్యంలో లేదు. నేను శాసిస్తూ ఉండగా ప్రజలందరూ ధర్మ మార్గంలో ఉన్నారు, అందరూ సుఖములు అనుభవించారు, అందరూ కూడా బాగా చదువుకున్నారు, అదే వ్యసనం, వేరే వ్యసనాలు ఏమీ లేవు, అందరూ సన్మార్గంలో నడుచుకుంటూ ఉండేవాళ్ళు. నాకు ఆయుర్దాయం బహుశా కల్పాంతం దాకా ఉండవచ్చు, ఎందుకయ్యా ఎన్ని భోగాలు అనుభవించాలో అన్నీ అనుభవించా, పిష్టపిండే అంటారే చర్విత చర్వణంలాగా అనుభవించినవే అనుభవించడం, అనుభవించినవే అనుభవించడం, నాకు విసుగు పొట్టేసింది అనుభవించి అనుభవించి, కిం పిష్టపేషణేనత్ర రాజ్యేన ద్విజ పుంగవా, అనుభవించినవే అనుభవించడం, అనుభవించినవే అనుభవించింది ఎందుకు నాకు. కిమప్యుపదిశ ప్రాజ్ఞా గర్భవాసో ఉపశాంతయే, గర్భవాసం లేకుండా ఉండడానికి ఏదైనా ఉపదేశించండి అన్నాడు. మామూలుగా ఉపదేశం వల్ల గర్భవాస శాంతికి నాకు ఏదైనా మీరు ఉపదేశించండి, మీరు మాకు గురువులు అన్నాడు. అథవా మిమ్మల్ని నేను ప్రపన్ను పొందాను, ఇంకా నాకు ఈ ఆలోచనలు అవన్నీ ఎందుకు, మీరు ఏది చెబితే అది చేస్తాను, మీ చూపు చూడటం వల్లనే నా మనోరథాలన్నీ సిద్ధించి ఉన్నాయి, అన్ని నా కోరికలు ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ కూడా జరిగినట్లుగానే ఉన్నాయి. జానే దేవ విరో, అయితే ఒకటి, నేను దేవతలను విరోధం పెట్టుకోకూడదు, దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి, ఆ విషయం నాకు తెలుసు. కారణం ఏంటంటే ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారు త్రిపురాసురులు, శివభక్తులండి, శివపురాణంలో వివరంగా వస్తుంది, వాళ్ళు చాలా శివభక్తులు, చక్కగానే వాళ్ళ ప్రజల్ని వాళ్ళు బాగానే పరిపాలించుకుంటున్నారు, కానీ దేవతలతో విరోధం ఉంది, ఆ కారణంగా శివుడు అందరినీ కూడా సమకూర్చుకొని చంపడం జరిగింది. ఆ త్రిపురాసుర సంహారం ఎలా జరిగింది కొద్దిగా ఒక 10 శ్లోకాలలో వివరిస్తున్నారు. అంటారు బాగా రాజ్యం పరిపాలన చేస్తూ శివభక్తి కలిగి ఉన్నప్పటికీ దేవ విరోధం వల్ల త్రిపురాసురులు సంహరింపబడ్డారు. అలాగేనే వృత్రాసురు బలిచక్రవర్తి ఏంటి, యజ్ఞం చేసేవాళ్ళలో ఎంత గొప్పవాడు, వామన రూపంలో వచ్చి దేవతల్ని విరోధించాడు కాబట్టి ఆయన కాస్త పాతాళానికి తొక్కేశారు. దేవతల విరోధం వల్ల చాలా కష్టాలు వస్తాయి నాకు తెలుసు అంటున్నాడు. వృత్రాసురుడు మాత్రం చాలా త్వష్ట ప్రజాపతి కుమారుడు, వృత్రాసురుడు మాత్రం సామాన్యుడా, మంచివాడే, చక్కగా వాళ్ళ అయినప్పటికీ ఆయన కాస్త ఇంద్రుడిని విరోధించాడు కాబట్టి ఆయన పని అయిపోయింది సంహారం. దధీచేమిటి శివభక్తుడు ఎంత గొప్పవాడు, ఆయనే జయించాడు ఒకసారి దర్భాస్త్రం ప్రయోగించి విష్ణుమూర్తిని, అది మనస్సులో ఉంచుకొని దేవతల్ని పంపి ఈయన వెన్నెముక తీసుకొని ఆ దధీచిని కాస్త లేకుండా చేశారు. ఇదంతా దేవ విరోధంతో జరిగినటువంటి విషయాలయ్యా, ఇది పూర్వవైరాన్ని దృష్టించుకొని ఈ రకంగా చేశారు. శివభక్తుడు బాణుడు 1000 చేతుల్ని పోగొట్టారు, నరికేశారు, ఎందువల్ల దేవతలను విరోధించిన కారణం చేత. కాబట్టి దేవతలతో విరోధం అనేది మంచిది కాదు, అయితే నాకు దేవతల నుంచి కూడా నేను మంచి మార్గంలో ధర్మ మార్గంలో నడుచుకుంటున్నా, నాకు దేవతల వల్ల కూడా నాకేమి భయం లేదు. అయినానే వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందండి దేవత్వం, ఎక్కడి నుంచి వచ్చింది, యజ్ఞాలు చేయటం వల్ల వాళ్లకు దేవత్వం వచ్చింది, అంతేగా యజ్ఞాలు చేసి దేవత్వం పొందారు. నేను యజ్ఞములు దానములు తపస్సు ఈ మూడు చేత మూడు ఉన్నాయి నా దగ్గర, కాబట్టి వాళ్ళు కేవలం యజ్ఞం వల్ల దేవత్వం వచ్చింది, ఈ మూడు ఉండడం చేత నా ముందు వాళ్ళెంత, నాకు యజ్ఞబలం ఉన్నది, దానబలం ఉన్నది, తపోబలం ఉన్నది. అస్తు సరే, ఈ ఎక్కువ తక్కువ దేవతలు ఎక్కువ నేను తక్కువ విషయాలు అలా ఉంచుదాం, మరి వాళ్ళు ఏమందరూ సహకరించకపోతే వాళ్ళు తానే అయ్యి చేశాడు కదా ఒక్కడే. నీ దర్శనం అయితే ఎందుకు నా ఇంద్రియములన్నీ శాంతించినట్లుగా ఉన్నాయి. ఇంకా ఏవి అనుభవించాలని అనిపించట్లా. ఏ ఈ ఇంద్రియాలన్నిటికీ హాయిగా ఇంద్రియములన్నీ హాయిగా ప్రశాంతంగా ఉన్నాయి, ఉపరమమును పొందినాయి. ఇదానీ దిశమే తాత కర్మ నిర్మూలనక్షమం. ఇందాక గర్భవాసం లేకుండా ఉండాలని అడిగాడు. కర్మ నిర్మూలనము అయ్యేటువంటి మార్గం నాకు ఉపదేశించు. కర్మ నిర్మూలనం అయితే జన్మ ఉండదు. జన్మకు కారణం కర్మలు, మనం చేసిన పాపపుణ్య కర్మలు. ఈ కర్మ నిర్మూలనమైన మార్గం ఏదన్నా ఉంటే నాకు చెప్పు. నువ్వు అన్ని ఉపాయములు తెలిసినటువంటి వాడే. నేను నిర్వృత్తిని పొందుతాను, కైవల్యాన్ని పొందుతాను. గణేశ ఆవేశవశతో రాజ్ఞే తీయదూ. ఇంతకాలం పరిపాలించినటువంటి గణపతి ఎందుకు ఈ రకంగా చెప్పాడండి? గణపతిట ఆవేశించి రాజు చేత ఈ రకంగా పలికించాడు. ఇప్పుడు ఆయన రాజ్యం నుంచి తొలగితే కదా విశ్వనాథుడు వచ్చేది. ఈ రకంగా గణపతి యొక్క ఆవేశం బుద్ధిబలం అన్నమాట. గణపతి యొక్క ప్రాముఖ్యం ఇక్కడ బాగా ఉన్నదనమాట, మళ్ళీ కాశీకి విశ్వనాథుడు రావడంలో. తదాకర్ణ్య ఋషి కేశ బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణుమూర్తి అంటున్నాడండి ఆయన. ఆయన మహాప్రాజ్ఞుడు అయ్యా, నువ్వు రాజులలో చాలా శ్రేష్ఠువు, నీవు నీకు ఏం చెప్పాలో అదే ఉపదేశిస్తాలే నేను, నాకు అర్థమైంది. నువ్వు అసలే మొదటి నుంచి కూడా చాలా నిర్వృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడివేనయ్యా, నాకు గౌరవింపదగినటువంటి వాడివి. నీకు నువ్వు మంచి తపస్సు కలిగినటువంటి వాడివి. ఇంద్రియ పంకములన్నీ కూడా తపస్సుతో క్షాళనం చేసినటువంటి వాడివి. తపస్సు అనే మంచి వారి నీ జలంతో నువ్వు చెప్పిందంతా నీ విషయంలో నిజమే. నీ శక్తి అంతా నాకు తెలుసు, నీకు వైరాగ్యం కలిగిందని కూడా నాకు తెలుసు. నీలాంటి రాజు ఈ భూమండలంలో లేడు. రాజ్యం భోక్తం తయాజ్ఞాయుక్తం ఎత్తు ముముచ్చసి. నీలాంటి రాజు ఇంకా ఎవడు లేడుగాక లేడయ్యా. అయినప్పటికీ కూడా నువ్వు చక్కగా మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నావు. నువ్వు రాజ్యం చేయడానికి సామర్థ్యం ఉండి కూడా విరోధోపి దేవానంతయా నాపకృతం క్వచితు. నువ్వు దేవతల ఎందు నీకు విరోధం ఉన్నది కానీ దేవతలకేమీ నువ్వు అపకారం చేయలే. వాళ్ళ రాజ్యాలు కావాలి, వాళ్ళ లోకాలు కావాలి, వాళ్ళ పదవులు కావాలి నేను కోరుకోలేదుగా మిగిలిన వాళ్ళలాగా. నువ్వేం అట్లాంటి పనులు చేయలేదు కాబట్టి అందులో తప్పేం లేదు. నువ్వేమి దేవతలకు కూడా విరోధం లేదు. ధర్మేతర ప్రవేశశ్చ తవ ధర్మ అధర్మం అనేది నీ రాజ్యంలో అస్సలు లేనే లేదు. ప్రజలను చక్కగా నువ్వు అందరి చేత కూడా ధర్మ మార్గంలో నడిపించావు. ధర్మే ధర్మం స్వధర్మజ్ఞ తేన తృప్తా దివ ఊకస. ఎప్పుడైతే ధర్మం మార్గంలో ఉంటారో, ధర్మం ప్రతిష్ఠితమవుతుందో, దేవతలంతరూ కూడా తృప్తి చెందారయ్యా. నువ్వు చేసింది ఒక్కటే ఒక్కటి తప్పయ్యా అన్నాడు. ఏక ఏవ హి దోషో హృదిమే ప్రతిభాసతే. నాకు మాత్రం నువ్వు నీ అన్నీ మంచివే కానీ ఒక్క తప్పు నా హృదయంలో అనిపిస్తున్నది, దోషంగా కనిపిస్తున్నది. కాశ్యా విశ్వేశ్వరో దూరం యత్కురుతో భవతా కిల. ఆయన కాశీ ప్రియాతి ప్రియమైంది ఆయన దేహం. అలాంటి కాశీ నుంచి విశ్వేశ్వరుని పంపావే, అదయ్యా నువ్వు చేసిన దోషమని నాకు మనస్సులో అనిపిస్తూ ఉంది. ఇది చాలా మహాంతం అపరాధం తేజానే భుజాని సత్తమా. నువ్వు చేసింది చాలా మహామహా అపరాధం చేశావయ్యా. ఇమంతత్ పాపశాంతి చేయిచ, ఈ పాపశాంతికి నేను ఉపాయం చెబుతాను విను అన్నాడు. సంఖ్యాస్తి యావతి దేహే దేహినో రోమ సంభవ తావంచోపి అపరాధావై యాంతి లింగ ప్రతిష్టయ. నువ్వు కాశీలో లింగ ప్రతిష్ట చేయి. నీ శరీరంలో ఎన్ని రోమములు వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరములు అన్ని అపరాధాలు చేసినా క్షమిస్తాడాయన. అందువల్ల నువ్వు కాశీలో లింగ ప్రతిష్ట చేయవయ్యా. ఒక్క లింగ ప్రతిష్ట చేస్తే ఈశ్వరుని యందు భక్తితో జగత్తునంతా కూడా ప్రతిష్ఠించినట్లే అవుతుందయ్యా. రత్నాకరంలో ఉండే రత్నాలనైనా లెక్క పెట్టవచ్చు కానీ లింగ ప్రతిష్ట వల్ల వచ్చే పుణ్యాన్ని లెక్క పెట్టలేమయ్యా. కాబట్టి సర్వప్రయత్నంగా నువ్వు కాశీలో లింగ ప్రతిష్ట చేయి. నువ్వు లింగ ప్రతిష్ట చేస్తే కృతకృత్యుడు అవుతావని చెప్పి కాస్త మన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు ఈ వచ్చిన బ్రాహ్మణుడు. పుణ్యకీర్తి అంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటున్నాడు సంతోషంతో. లోపల లోపలే శిరక్కం పనిచేసి ఆయనే అనుకుంటున్నాడు అండి. ఏది చెయ్యి పట్టుకొని చెయ్యి చూసి చెయ్యి పట్టుకొని అంటున్నాడు దేవోదాసు చెయ్యి పట్టుకొని శ్రీ మహావిష్ణువు. ఏమయ్యా నీకు మరొక విషయం చెబుతామయ్యా, చెప్పబోతున్నాను. నేను జ్ఞాననేత్రంతో చూచానయ్యా నీ విషయాన్ని గురించి చూస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా విను. నువ్వు చాలా ధన్యుడివి, కృతకృత్యుడివి, మాన్యు గొప్ప గొప్ప వాళ్ళ మాన్యులందరికీ మాన్యుడివి. నువ్వు నీ పేరు ఉన్నదే స్మరిస్తే చాలు దివోదాస అని శుభం శుభం ఫలములు కలుగుతూ ఉంటాయి. తదభ్యాసాదపి ధన్యతర భవేత్, అభ్యాసం చేస్తే ధన్యతరం అవుతారు అందరూ కూడా. తేపి ధన్యతరామర్చే ఏతో, నీ యొక్క పేరు చెబితేనే వాళ్ళంతా ధన్యుల్లో ధన్యులవుతారయ్యా అని నవ్వుతూ నవ్వుతూ శిరస్సు కంపనం చేస్తూ హృద్యేవ భవిష్యో వృష్ట, మనస్సులో ఎంతో సంతోషిస్తున్నట్టు విష్ణుమూర్తి తనకి రాబోయేటువంటి భవిష్యత్తు యొక్క శుభోదర్కం, రాబోయే కలిగేటువంటి శుభ పరిణామాన్ని గురించి ఎంతో సంతోషిస్తూ తలకాయ ఊపుతూ అహో భాగ్యోదయశ్చాశ్చ అహో నైర్మల్య, ఏమీ దివోదాసు భాగ్యం, ఏమీ ఇతని యొక్క నిర్మలత్వం, ఏదైనా మనిషం జాయేత్ ధ్యేయో విశ్వేశ్వరుడు ప్రతిరోజు ప్రతి క్షణము ఈయన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడుగా. ఈ దివోదాసు నీవు వెళ్ళిపోయి నేను రావాలి దివోదాసు వల్ల ఇక్కడ ఉన్నానని ప్రతి క్షణము నిన్ను దివోదాసు ఇతని దివోదాసు ధ్యానం చేస్తున్నాడయ్యా, ఏమి అదృష్టం అయ్యా. అహో ఉదర్క ఏదశ్చన కైశ్చిత్ ప్రతిపద్యతే, దీన్ని బట్టే ఇతని యొక్క మేలు ఉపకారం ఏమిటో మనకు తెలుస్తూ ఉన్నది. ఏమయ్యా నీకు దూరంలో లేదు, ఇతనికి దగ్గరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని ఆలోచించినటువంటి వాడై ఆ బ్రాహ్మణుడితో రాజుగారితో అంటున్నాడండి. పై ఇది లోపల ఈ రకంగా అనుకొని ఆ రాజుగారితో దివోదాసుతో అంటున్నాడు, ఓ రాజా నీ మనోరథం అనే వృక్షం ఫలించిందయ్యా ఇవాళ, ఈ శరీరంతో నువ్వు వెళ్ళిపోతావయ్యా పరమపదానికి వెళ్ళిపోతూ ఉంటాడయ్యా, విశ్వేశ్వరుడే నిన్ను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడయ్యా స్మరిస్తూ ఉంటాడు మమ్మల్ని కూడా, కానీ తన ఆయన బ్రాహ్మణుడని కూడా యోగ్యులైన బ్రహ్మ సజ్జనులైన తన పాదములను దర్శించేటువంటి బ్రాహ్మణుడను మాలాంటి వాళ్ళను కూడా ఇంతగా స్మరించడయ్యా. ఈరోజుకి మామూలుగాను వెంటనే లింగ ప్రతిష్ఠ చేస్తావు చెయ్యి, తర్వాత 7వ రోజుకి ఒక దివ్యమైన విమానం వస్తుంది శంభులోకానికి శివలోకానికి నిన్ను తీసుకొని వెళ్తారయ్యా ఈనాటి నుండి 7వ రోజున. రాజంతం వేత్సి కష్యాయం విపాక సుకృతశ్యతే, నీకు ఇలాంటి గతి ఎందుకు కలిగింది, ఏమయ్యా రాజా నీకు ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది, శివలోకానికి వెళ్ళి ఇలా మోక్షం వచ్చేటువంటి పరిస్థితి నీకు ఎందుకు కలిగిందో తెలుసా. వారాణస్య పుర సమ్యక్ సేవనాద్ ఇది అవైమ్యం, నువ్వు వారాణసిని చక్కగా పరిపాలించావు, కాశీని నువ్వు చక్కగా 80,000 సంవత్సరాలు పరిపాలించావు, దాని ఆ పుణ్య పరిపాకం నీకు ఇగో ఈ రకంగా మోక్షం వచ్చిందయ్యా రాబోతున్నది. ఇక్కడనే ఒక్కడిని ఆపదలో ఉన్నవాడిని కాపాడినా సరే రక్షించినా సరే వారాణసిలో, తస్యాపి ఏవం విపాకోస్తి దేహాంతే రాజసత్తమ, వాడి మరణ దేహాంతంలో వాడికి కూడా ఇలాగే జరుగుతుంది, ఒక్కడిని అక్కడ రక్షించినా చాలు. ఇది రాజర్షి దివోదాసు, మా దివోదాసు రాజర్షి విన్నాడు, బ్రాహ్మణుడికి శిష్యుడితో పాటు బాగా ఆయన మనోరథములన్నీ కూడా తీర్చేశాడు, సంతోషపెట్టాడు, నమస్కారం మళ్ళీ మళ్ళీ చేశాడు. ఎంతో సంతోషంతో స్వామి నన్ను సంసార సాగరము నుండి నువ్వు తరింపజేశావు అన్నాడు. ఈ బ్రాహ్మణుడు కూడా వచ్చిన పని అయింది కదండి విశ్వనాథుడు చెప్పిన పని, చాలా సంతోషించాడు, కోరికలన్నీ పరిపూర్ణం నెరవేరినాయి రాజుగారికి, ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. ఎవరు పుణ్యకీర్తి శ్రీ మహావిష్ణు తన గరుత్మంతుడితోటి లక్ష్మీదేవితోటి. విలోక్య కాశీం పరితో మాయాద్విజ వపుర్హరి, వెళ్ళిపోయి కాశీ అంతా చూచాడండి, ఒక్కసారి కాశీ అంతా పర్యవేక్షించాడు, మనం ఎక్కడ ఉండాలి ఏమిటి ఇక్కడని, కాశీలో విశ్వనాథుడు వచ్చేదాకా మరి ఎక్కడ ఉండాలి మనం, ఆలోచించాడు అంత బాగా ఆలోచించాడు. ఆలోచించి ఆలోచించి మళ్ళీ మళ్ళీ విచారణ చేశాడు, ఈ కాశీలో చాలా పవిత్రమైన స్థానం ఏమిటా అనుకున్నాడు, ఎక్కడ ఉండి నా భక్తులకు నేను పరమపదాన్ని ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాడు, విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను ఎక్కడ కాశీలో ఉండి వాళ్ళకు మోక్షాన్ని అనుగ్రహించాలని ఆలోచన చేసి, తత్ర కృత్వా విధి స్నానం తత్రస్తత్ర ఇవ సంస్థిత సరే అనుకొని పంచనదం అనే చోట ఉందామనుకున్నాడు. 5 పంచగంగా స్నానం అని చెప్పుకున్నాం, అష్టీ సంగమం, దశాశ్వమేధ ఘాట్, అలాగే మణికర్ణిక, తర్వాత బిందు మాధవుడు అక్కడే ఉంటాడు పంచనదం, తర్వాత పాదోదక తీర్థం అదే వరుణాసంగం అని. ఆ పంచనదం ఆయనకు నచ్చింది, అక్కడ ఉందాం అనుకున్నాడు పంచనద ఆ తీరంలో, అక్కడ మళ్ళీ విశ్వేశ్వరుడు వచ్చేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడే స్థిరంగా ఉండిపోయి కాశీలో ఉన్న విష్ణు భక్తులందరికీ కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో మోక్షం ఇద్దామని అక్కడ ఉండిపో అనుకున్నాడు. వెంటనే గరుత్మంతుడిని పంపాడు, ఇక నువ్వు బయలుదేరి రావయ్యా సపరివారంగా అని చెప్పి వార్త తెలియాలి జరిగిన విషయం అంతా. ఎవరికి? మందరాత్రికి గరుత్మంతుడిని పంపాడు. ఆయన కాస్త ఆ రకంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, పంచిన దప్పు ఒడ్డున కూర్చున్నాడు విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవితో. ఇంకా దివోదాసు కూడా వెంటనేనే ఆయన ఆ బ్రాహ్మణ్ణి మెచ్చుకున్నాడు. తన పురజనులు మంత్రులు అందరినీ పిలిచాడండి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఆయనకు 500 మంది కొడుకులు, వాళ్ళందరినీ పిలిచాడు. ఈయన పేరు, అసలు పేరు దివోదాసు పేరు రిపుంజయుడు, కొడుకు పేరు, పెద్ద కొడుకు పేరు సమరంజయుడు. యుద్ధంలో జయాన్ని పొందేవాడు. పురోహితుల్ని పిలిపించాడు, అన్ని రకాల రాజపుత్రులు అందరినీ అండి, వాళ్ళు వీళ్ళని కాదు విదేశస్తుల్ని, అనేక మందిని అందరినీ, అంతఃపుర స్త్రీలని, పెద్దల్ని, పిల్లల్ని, గోపాలని అందరినీ పిలిపించాడు. ఎంతో సంతోషంతో ఉన్నాడు. అంటున్నాడండి అందరి సమక్షంలో, ఇంకా నాకు 7 రోజులే ఉందయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఒక ఆశ్చర్యం జరిగింది, నేను ఇంకా 7 రోజుల్లో వెళ్ళిపోతున్నా అన్నాడు. ప్రజలు పాపం చక్కగా పరిపాలించారుగా, వాళ్ళంతా విషణ్ణ వదనులైపోయినారు. వెంటనే ఏం చేశాడు అంటే, స్వయం రాజగృహం నీత్వా కుమారం సమరంజయం, సమరంజయుడనే తన కుమారుని రాజగృహానికి తీసుకుని వెళ్ళాడు అని. అంటే ఈయన రాజగృహం అంటే కాశీకి పక్కన గోమతి గంగా సంగమం ఉన్నది అక్కడ, ఆ ప్రాంతంలో ఈయనకు రాజగృహం ఉన్నదన్నమాట, రాజుగారి కోట అక్కడ ఉన్నదన్నమాట. ఈయన మరి అక్కడ లేకపోతే అక్కడికి తీసుకెళ్ళటం కుదరదు కదా, కాశీ నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. నీత్వ అని వ్యాఖ్యానంలో రాశారు, స్వయం రాజగృహం నీత్వ కుమారం సమరంజయం. అక్కడ అభిషేకం చేశాడు తన యొక్క రాజగృహంలో పురులు పౌరులు వీళ్ళందరినీ, అందరినీ కూడా సంతోషపెట్టాడు. ఇంకా కాశీకి వచ్చి చేశాడు పుణ్యాత్ముడైనటువంటి, మళ్ళీ కాశీకి వచ్చాడు అంటున్నాడు. అంటే కాశీ బయట రాజగృహం ఉన్నది, అక్కడికి అక్కడేమో కుమారుని పట్టాభిషిక్తుని చేశాడు, మళ్ళీ కాశీకి వచ్చాడు అంటున్నాడు. కాశీ మగా పునః కాశీ మగా నృప మళ్ళీ వచ్చాడు. అంటే కాశీలో చేయల, ఈయన రాజగృహం కాశీ అవతల ఉన్నదని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఆగత్య కాశీం మేధావీస భూపాలో రిపుంజయ, ఒక పెద్ద ప్రాసాదం నిర్మింపజేశాడండి గంగానది ఉన్న యొక్క పడమటి తటంలో. శత్రువుల్ని బాగా మధించి రిపుంజయుడు కదా పేరు వచ్చిన సంపద అంతా ఖర్చు పెట్టి దివ్యంగా కట్టించాడు, శివాలయం కట్టించేశాడు. అది భూపాల శ్రీ అని దానికి ఆ పేరు వచ్చింది. తర్వాత అక్కడ ఒక లింగం తన పేరుతో స్థాపించాడు, అదే దివోదాసేశ్వర లింగం అన్నమాట. ఇంకా నేను ధన్యుడైనానని చెప్పి అనుకున్న ఉన్నాడు. ఈ రకంగా ఆ ప్రతిష్ట చేసి ఆ లింగాన్ని పూజిస్తూ ఉండగా 7వ రోజు రానే వచ్చింది. విధిపూర్వకంగా ఆ లింగాన్ని చక్కగా పూజించాడు ఆయన, నమస్కారం చేశాడు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు, ఎంతో సంతోషంగా కూర్చున్నాడు. ఆకాశ మార్గము నుండి ఓ దివ్యమైనటువంటి విమానం అంతా కూడా శివపార్షదులందరితో చక్కగా వేలాది మందితో నిండి ఉన్నది. అక్కడ స్త్రీలు వాళ్ళందరూ వింజామరలు పట్టుకొని ఉన్నారు, వాళ్ళతో వచ్చేసేసింది. ఈయనకే చక్కగా అలంకరించేశారు, ఏదే శివుళ్లాగా చక్కగా ఈయన అలంకరించేశారు. తెల్లటి వర్ణం గలవాడుగా, చతుర్భుజుడుగా, జట్టలు ఉన్నటువంటి వాడిగా చక్కగా అలంకరించేశారు. చంద్రుడు శిరస్సు పైన ఉన్నట్లుగా తీసుకొని వెళ్ళిపోయినారు కైలాసానికి. గస్త వెళ్ళిపోయినాడండి దివోదాసు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని భూపాల శ్రీ అనే పేరుతో పిలుస్తున్నారు. అక్కడ శ్రార్థం చేసినా తన శక్తి కొలది చేసి దివోదాసేశ్వరుని పూజిస్తే రాజ్ఞశ్చ ఆఖ్యాయికాం శ్రుత్వా, ఈ రాజుగారి కథ కనుక అక్కడ విన్నట్లయితే ఇంకా గర్భంలో ప్రవేశించట. ఈ రాజుగారి దివోదాసుడి యొక్క కథ ఆఖ్యానం చాలా పవిత్రమైంది. చదివినా చదివింపజేసినా పాపముల నుండి విముక్తిని పొందుతారు. ఈ దివోదాసు ఉపాఖ్యానం చాలా శుభప్రదమైంది. ఇది విని వెళితే యుద్ధంలో జయం కలుగుతుంది. శత్రువుల వల్ల ఎప్పుడు భయం అనేటువంటిది ఉండదు. ఇది చాలా పవిత్రమైంది, మహాపాతకములను కూడా పోగొట్టేది. ప్రయత్నపూర్వకంగా విఘ్నములు పోవాలంటే ఈ దివోదాసు యొక్క ఆఖ్యానం చదవలసింది. అనావృష్టి దోషాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. ఈ కథ కనుక విన్నట్లయితే సర్వపాపములు నశిస్తాయి. ఈ ఆఖ్యానం వినటం వల్ల విష్ణువుకు ఎలా మనోరథం నెరవేరుతుందో మనకు కూడా అన్ని మనోరథములు నెరవేరుతూ ఉంటాయి. అథ ఏకోనషష్ఠితమోధ్యాయ సమాప్త. ఏకోనషష్ఠితమోధ్యాయ. ఇప్పుడు పంచనదం దగ్గర కూర్చున్నాడు కదండి, ఆయన లేడు. ఎవరు? మన గరుత్మంతుడు వెళ్ళిపోయినాడు. ఇక ఆ పంచనదము యొక్క ఆవిర్భావాన్ని గురించి ఇక్కడ చెబుతున్నారు. ఏమిటి పంచనదము యొక్క గొప్పతనం అని? పూర్వం అండి, క కాశ్యాం పంచనదం తీర్థం అధ్యాసాతీవ పావనం భూర్భువస్వ ప్రదేశేషు కాశీ పరమ పావనం తత్రాపి హరిణా జ్ఞాయి తీర్థం పంచన భూలోకం భూర్లోకం స్వర్లోకంలో కూడా కాశీకి పరమ పవిత్రం చేసేటువంటి తీర్థం తండ్రి పంచనదం అనేటువంటిది. ఆ విష్ణుమూర్తికి ఆ విషయం తెలుసు అన్నమాట, అందుకే అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎందుకు పంచనదం అనే పేరు వచ్చిందో అగస్త్యుల వారు అడిగారన్నమాట, ఎందుకు అది సర్వతీర్థములలో పవిత్రమైంది, విష్ణువు ఎందుకు అక్కడ ఆయన మనస్సు అక్కడ లగ్నమయ్యి అక్కడ కూర్చున్నాడు ఆ జగత్కర్త అని, ఆ విష్ణువు నిరాకారుడు అలాంటి మహానుభావుడు అక్కడ ఎందుకు ఉన్నాడు, ఇవంతా కూడా నువ్వు చెప్పాలి స్వామి. నువ్వు విన్నది విన్నట్లుగా శివుని వల్ల విన్నావు కదా, పార్వతీ ఒడిలో కూర్చొని విన్నది విన్నట్లుగా చెప్పవంటే కుమారస్వామి ఆ విశ్వనాథుడికి నమస్కరించి సర్వపాపములు నశింపజేసేటువంటి సర్వశ్రేయస్సులను కలిగించేటువంటి పంచరథం యొక్క ఆఖ్యానాన్ని చెప్పడం ప్రారంభించారు. ఈ పంచరథం కాశీలో చాలా ప్రసిద్ధమైంది. ఆ పేరు పంచనదము అని అనటం వల్లనే పాపములు వెయ్యి వెయ్యి శకలములై నశించిపోతాయి. ప్రయాగ అనే తీర్థం ఉన్నదే, ప్రయాగోపి చ తీర్థేశో యత్ర సాక్షాత్ స్వయం స్థిత పాపినాం పాపసంఘాతం ప్రసక్షని. ప్రయాగ తీర్థం చాలా గొప్పది, అది తీర్థరాజం, అది అనే సర్వపాపములను పోగొడుతుంది. హరంతి సర్వతీర్థాన్ని ప్రయాగస్య బలేనహి తాని సర్వాణి తీర్థాన్ని మాఘే మకరగు. అన్ని తీర్థములు కూడా ప్రయాగ బలంతో పాపుల యొక్క పాపములను పోగొడుతున్నాయట. అందరూ మిగిలినటువంటి తీర్థాలు నదులన్నిటిల్లో మనం అందరం స్నానం చేయ పాపులు అందరూ స్నానం చేయటం వల్ల ఈ పాపమలమంతా అంటుతూ ఉంటుంది. మాఘమాసంలో వచ్చి ఈ తీర్థములు ఈ నదులన్నీ ఆ ఉషఃకాలంలో ఆ త్రివేణి సంగమంలో ప్రయాగలో స్నానం చేసి ఆ పాపముల నుండి విముక్తిని పొంది మళ్ళీ సమర్థములై మళ్ళీ తర్వాత మన యొక్క పాపములన్నిటినీ పోగొడుతూ ఉంటాయి. ప్రయాగక్షేత్రం అంత గొప్పదండి, అది తీర్థరాజం అని పేరు అన్నమాట. సర్వతీర్థముల యొక్క మలాన్ని పోగొడుతూ ఉంటుందన్నమాట. ప్రయాగశ్చాపి తీర్థేంద్ర సర్వతీర్థార్పితం మలం మహాఘినాం మహాగంచ హరేత్ పంచనదాతో బలాతో. అది కూడా ఈ పంచనదంలో వచ్చి స్నానం చేసి ఇంతవరకు వచ్చిన పాపములన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటాటండి ఆ తీర్థరాజు కూడా. ఇంతవరకు తాను వచ్చిన తనకు సంక్రమించిన పాపములు అన్ని తీర్థాలు వచ్చి తనలో స్నానం చేయటం వల్ల వాళ్ళ పాపాలు ఆ తీర్థముల పాపములన్నీ వచ్చినాయి కదా, అవన్నీ నే ఈ తీర్థరాట్టు పోగొట్టుకుంటూ ఉంటుందిట. ఎప్పుడయ్యంటే కార్తీక మాసంలో. ఇక్కడ కార్తీక మాసంలో అక్కడ బిందు ఉన్నాడు, బిందుమాధవుడు ఉన్నాడు ఆ పైన. ఇది విష్ణువు యొక్క సంబంధించినటువంటిది. అంటే ఈ ప్రాంతాన్ని కాశీలో ఉన్నాడే మోక్షపుర్లో సప్తా ఉన్నాయన్నాం కదా, విష్ణు కంచి అంటారు కాశీలో. అందువల్లనే అక్కడ కనుక కార్తీక మాసంలో స్నానం చేస్తే ఇక సర్వపాపములు పోతాయి, వాడు ఇంకా కైవల్యానికే వెళ్ళిపోతాడు. 3 రోజులు కనుక స్నానం చేస్తే సత్యలోకానికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా ఈ కథలు వస్తాయి. దీని ఉత్పత్తి కథను చెప్పమంటే చెబుతున్నాడండి, ఉత్పత్తి వరకు చెప్పి ఈరోజు అంతటితో ఆపుదాం. వేదశిరుడని భృగువంశంలో పుట్టినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన గారు ఒకరోజు ఏమైందయ్యా అంటే ఆశ్రమంలో కూర్చొని ఉండగా ఒక అప్సరస శుచి అనే ఆమె ఒక అప్సరస వచ్చింది, చాలా సౌందర్య రాశ. ఎందుకో మరి మహానుభావుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే, మనస్సు ఎందుకో ఒక్కసారి చెలించింది. ఆ అమ్మాయి దోషం, ఆ అమ్మాయి కూడా ఈయన తపస్యం భంగం చేయాలని రాలా శుచి అనే అప్సరస కూడా. అలా అనుకోకుండా వచ్చింది ఆ ప్రాంతానికి, అంతే అటు వెళుతూ వెళుతూ. ఈయన ఎందుకో అనుకోకుండా చూడాలని చూడాల చూచాడు. వెంటనే హృదయం కాస్త క్షుబ్దం అయిపోయింది, తేజస్సు స్ఖలనం అయిపోయింది. ఆ అమ్మాయి కాస్త భయపడిపోయింది, ఆ శుచి అనే అప్సరస కాస్త భయపడి భయపడి ఏమన్నా శపిస్తాడో అనుకుంది. వచ్చింది, పొరపాటైంది స్వామి, నా దోషం ఏమీ లేదు, నన్ను మన్నించాలి అని చెప్పి వేడుకున్నది. ఇందులో నా దోషం ఏమీ లేదు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నన్ను మన్నించాలని వేడుకున్నది ఈ అప్సరస వేడుకుంది. ఆయన దయామయుడు, మరి ఎవరన్నా కరుణ ఉండాలి, లేకపోతే తపస్సు ఎందుకంటే క్రోధం అనేది తపస్సు నశింపజేయడానికి పనికొస్తుంది. అందువల్ల ఆయన శాంతంగానే ఉండి కోపం తెచ్చుకోకుండా ఇది నీ దోషము లేదమ్మా, ఇది నీ దోషము కాదు నా దోషము కాదు, నీ నా దోషం అంటే నేనేమి నిన్ను చూడాలని ఆసక్తితో చూడలా, నా కళ్ళ కంటపడ్డావు, ఎందుకో ఇది జరిగింది, ఇది అనూహ్యంగా జరిగినటువంటి విషయం తప్ప ఇది కావాలని ఆసక్తితో నిన్ను నేను సూచింది లేదు, నాపై నీ పైన నాకు ఆసక్తి కలిగింది లేదు, నేనేమో కామవశుడిని అయింది లేదు, ఎందుకు జరిగిందో ఇది దైవ నిర్ణయం కాబట్టి ఇందులో నీ దోషము లేదు నా దోషము లేదులే సరికాని అని చెప్పి ఈ స్ఖలితమైన ఈ తేజస్సునే నువ్వు ధరించి గర్భం గర్భాన్ని ఉంచుకో, ఇది చాలా అమోఘమైనటువంటి తేజస్సు అని చెప్పి చెప్పాడండి ఆ మహర్షి. ఆమె అది కాస్త తేజస్సును మింగేసేసింది, గర్భవతి అయింది, అక్కడే ఉన్నది. తర్వాత ఓ పిల్ల కలిగింది. ఆ పిల్లకి ఈయన ఏం చేశాడు, ఈ మహర్షి వేదశిరుడు దూత పాప అని పేరు పెట్టాడు ముందుగానే. అంటే పాపం వలనే ఎగిరిపోతాయి అనమాట ఆమె పేరు చెబితేనే, దూత పాప అని పేరు పెట్టాడు. ఈ శుచి అనే అప్సరస కాస్త వెళ్ళిపోయింది, ఆయన అప్సరవ లోకానికి ఆమె వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ రాజుగారి ఈ మహర్షి వేదశిరుని ఆశ్రమంలోనే ఉంటున్నది. అక్కడ లేళ్ళు ఉంటే ఆ లేడి పాలతో ఈ పిల్లని పెంచాడు చిన్నగా చిన్నగా, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. 8 ఏళ్ల వయస్సు వచ్చింది. ఇంకా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాడు, అష్టవర్షాభవే కదా, పెళ్లి చేయాలనుకొని ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో ఏం చేశాడే అంటే, అమ్మాయి నీకు ఎటువంటి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు ఎటువంటి భర్త కావాలో ఏమిటో చెప్పవని అడిగాడు. అడిగితే ఆమె చెప్పడం ప్రారంభించింది, నువ్వు కనుకనే పెళ్ళంటూ నాకు మంచివాడిని ఇచ్చి ఇవ్వదలుచుకుంటే నీకు నాకు బాధ కలగకూడదా వచ్చేవాడు అని కొన్ని లక్షణాలు చెప్పిందండి. ఆ లక్షణాలే ఒక భగవంతుడి తప్ప ఎవరికి ఉండవు. అటువంటి లక్షణాలన్నీ చెప్పి అటువంటి వాడు కనుక దొరికితే నేను తపస్సు పెళ్లి చేసుకుంటాను, దానివల్ల నీకు బాధ ఉండదు నాకు బాధ ఉండదు అనేటప్పటికీ, నువ్వు ఆలోచన చేసి ఆయన మన కోరిక చాలా మంచిదే, అటువంటి వాడు రావాలంటే లభ్యమవుతాడు, కానీ మామూలుగా రాడమ్మా తపస్సు చేయాలి, లేకపోతే అలాంటి వరుడు నీకు రావాలంటే. అటువంటి పవిత్రులలో పవిత్రుడు కావాలంటే అన్ని భగవంతుడి యొక్క లక్షణాలే చెప్పిందనమాట. తపస్సు చేయాలన్నాడు. తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకొని కాశీలో అయితే బాగుంటుంది కదా, తపస్సు చేయటం ప్రారంభించింది. కాశీలో తపస్సు చేయటం ప్రారంభించింది. తర్వాత కొంతకాలానికి బ్రహ్మగారు వచ్చాడు. బ్రహ్మగారు వచ్చి వరం కోరుకోమన్నాడు ఆమె తపస్సుకు మెచ్చి. నేను అన్నిటికంటే పవిత్రమైన దాన్ని కావాలి అని చెప్పి వరం కోరుకుంది. కోరుకుండేటప్పటికి ఆయన సంతోషించి మొత్తం 3.25 కోటి అంటే 3.5 కోట్లు తీర్థాలు ఉన్నాయి అన్ని లోకాలలో కలిపి, ఒక్క భూమి మీదనే కాదు, స్వర్గం మత్స్యం అన్ని లోకాల్లో కలిపి 3.25 కోటి. పుష్కరంలో మనం సంకల్పం చెబుతూ ఉంటాం, 3.25 కోటి నదులన్నీ అక్కడ ఉంటాయని చెప్పి. 12 రోజులు సంవత్సరం అంతా ఉంటాయనుకోండి, మధ్యాహ్నం సమయంలో 1 గంట సేపు, ముందు 7 రోజులు తర్వాత 7 రోజులు పూర్తిగా ఉంటాయి పూర్తికాలం. సరే, ఆ 3.5 కోట్ల తీర్థములు ఏవైతే ఉన్నాయో ఆ తీర్థములన్నీ నీ రోమములలో ఉంటాయన్నాడండి. అంటే ఇంకా ఈ ఎంత పవిత్రాలో ఆలోచించుకోండి, ఒక్కొక్క నది ఎంత పవిత్రమైంది. ఆమె రోమములలో ఉంటే సర్వతీర్థములు 3.5 కోట్ల తీర్థాలు ఉంటాయన్నాడు. అందువల్ల ఇంకా దూత పాప కాక ఏముంది, ఆమెను స్మరిస్తే ఆమెను స్పృశిస్తే అని ఆయన కాస్త ఆ వరం ఇచ్చి వెళ్ళిపోయినాడు. తపస్సు విరమించింది, ఆశ్రమానికి వెళ్ళింది, వాళ్ళ నాన్నగారికి చెప్పింది. సరే ఆయన కాస్త తర్వాత ఎక్కడో ఏ సమిధులు తీసుకోవడానికో వెళ్ళాడు. ఇంట్లో కూర్చోనుంది, ఒక ఆయన రానే వచ్చాడు, ధర్ముడు, ధర్మరూపంలో ఉన్న భగవాన్ ధర్ముడు వచ్చాడు. వచ్చి ఆయనే, నీ ఎందు నాకు ఆసక్తమైంది, కామవశుడు అయినాను, నిన్ను వివాహం ఆడతానని. తండ్రి అయ్యా, పెళ్లి కూతుళ్ళ ఆడపిల్లల విషయంలో పెళ్లి వివాహాలు చూడవలసిన బాధ్యత తండ్రిది, ఏమిటి మూడులాగా ఇలా అడుగుతున్నావు, వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని నీకు ఏదైనా కోరిక ఉంటే నాతో కాదు మాట్లాడవలసింది, ఇది ధర్మం కాదని చెప్పి మందలించింది. మనం గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, చేసుకుంటాను, నేను అప్పటిదాకా మీ తండ్రి దగ్గరికి వెళ్ళను అడగనన్నాడు. ఆమె అంగీకరించరా, వీడు బలాత్కారం చేద్దామనుకున్నాడు ఈ భగవాన్ ధర్ముడు. వెంటనే ఆమె చెప్పించింది, ఏం చెబుతున్నా కూడా వింటలేదు, నువ్వు జడంలాగా ఉన్నావు, జలమునకు జడమని పేరుంది, లడయోర భేద జడస్వరూప జాజ్యం ఉంటుంది జలమునకు జడమని కూడా, నువ్వు జడంగా ఉన్నావు కాబట్టి నువ్వు నదము అవుదువుగా కానది. ఆ ధర్ముడు కాస్త నదముగా మారాడు, నదముగా మారాడనమాట. వెంటనే తర్వాత ఆయన దారిని ఆయన వెళ్ళి శపించబడినాడు, పాపం వెళ్ళిపోయినాడు. అయితే ఆయన కూడా ఒక శాపం ఇచ్చాడు, ఈమె శపించింది కదా, ఆయన ఏమైనా శాపం ఇచ్చాడే అంటే, నీ హృదయం శిలలాగా కఠినంగా ఉంది, నువ్వు శిలవగుదువుగా కానాడు. ఇంటికి వెళ్ళి ఆశ్రమానికి తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చాడు, ఈయన ద్వారా ఈయన వెళ్ళిపోయినాడు. ధర్మార్థం అది నది అయిపోయింది, ఇప్పుడు ధర్మం ధర్ముడు నదిగా మారిపోయినాడు ఆ భగవాన్ ధర్ముడు. ఈయన వచ్చి ఈయన ఏం చేశాడు, తండ్రి విషయం అంతా జరిగింది చెప్పింది. ఆయన కాసేపు జ్ఞాన దృష్టితో ఆలోచించాడు, అమ్మాయి ఎంత పని చేశావు, నువ్వు ఎవరికి ఎటువంటి వరుడు కావాలనుకున్నావు, ఆయనేనమ్మా వచ్చింది, పొరపాటు జరిగింది, సరే విచారించవాకులే, నేను దాన్ని కొద్దిగా ఆ శాపాన్ని మారుస్తాలే, నువ్వు ఏమవుతావా అంటే, నువ్వు చంద్రకాంత శిలవుగా రాయి గమ్మన్నాడు, కానీ ఏ రాయి కావాలో చెప్పలేదుగా, కాబట్టి నువ్వు చంద్రకాంతపు శిలవు అవుతావు అన్నాడు. చంద్రకాంతపు శిల అయితే ఉండే సౌలభ్యం ఏంటంటే, రాత్రిపూట చంద్రుడు వెన్నెల ప్రసరించినప్పుడు ఈ శిల కాస్త కరిగిపోతుంది, అందువల్లనే రాత్రిపూట చంద్రోదయం కాగానే నువ్వు కరిగిపోయి నదిగా మారుతావు. ఆ రకంగా మీ ఇద్దరి యొక్క సంయోగం జరుగుతుంది. నదీ నదముల యొక్క అనుకున్న విధంగా జరుగుతుంది. నది అదేమో ధర్ముడేమో నదం, అట్ల నీ యొక్క నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. నా తపశ్శక్తితో మీ ఇద్దరికి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. నువ్వు నదిగానూ ఉంటావు, మరి చేపలు వ్యర్థం కావడానికి వీల్లేదుగా. అయితే ఎంతకాలం ఉండాలో వాళ్ళు అందులో ఏం పరిమితి ఏం విధించలేదుగా. మీ ఇద్దరూ నదిగాను ఉంటారు, నదముగాను ఉంటారు, కలుస్తూ ఉంటారు నదీ నదములుగా. మామూలుగా ప్రాకృత రూపంలోనూ ఉంటాడు భగవాన్ ధర్ముడు. ఆ ధర్ముడు రూపం ఉంటుంది, నీకు మళ్ళీ ఈ రూపము ఈ దేహము ఉంటుంది. ఈ రెండు రూపాలు ఉండేటట్లుగా, ఈ రెండు ఉండేటట్లుగా ఆయన అనుగ్రహించాడు తన తపోబలంతో వేదశీరుడు అనమాట. ఇప్పుడు ఏమైంది, అక్కడ ధర్మనదం ఉంది కదండి, ఆ ధర్మనదంలో వచ్చి ఇప్పుడు ఈ నది కలిసింది. ఏ నది? దూతపాపా నది కలిసిందండి. ఈ దూతపాపా నదిలో ఎన్ని నదులు ఉన్నాయి? బ్రహ్మగారు ఏమరం ఇచ్చాడు, మొత్తం 3.5 కోట్ల నదులు ఇందులో ఇమలో శరీరంలో రోమాలలో ఉన్నాయి. అన్ని నదులు కలిసినట్లయింది ధర్మరథంలో. ఇప్పుడు ఒక నది ధర్మరథాన్ని అలా ఉంచి ఆ నదిలో ఇప్పుడు పంచరథం కలిసింది. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, గభస్తి సూర్యభగవానుడు అక్కడ గభస్తీశ్వరలింగాన్ని మంగళాగౌరిని కూడా ప్రతిష్ఠ చేసి ఆరాధించాడు. కిరణాలు తప్ప ఏవి కనిపించలేదు, అందుకే అక్కడ ఉన్న ఆదిత్యుడు పేరు మయూఖాదిత్యుడు. మంగళాగౌరి మందిరంలో ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అప్పుడు తపస్సు చేసినప్పుడు ఏమైంది, ఇది పంచనదానికి కొద్ది దూరంలోనే ఉంటుంది ఈ మంగళాగౌరి మందిరం. ఆయన కిరణాలంతా అయిపోయినాయి, ఆ తపోగ్నికి స్వేదం వచ్చింది, చెమట బాగా అయిపోయి అదొక నదిగా మారిపోయిందండి. ఆ కిరణాలన్నీ కూడా ఆ వేడికి తాపానికి స్వేదమంతా కూడా నదిగా మారిపోయింది. ఆ నది పేరు ఏమిటంటే కిరణానది అండి. ఆ కిరణానది కూడా ఇక్కడ కలిసిపోయింది ఇందులో. అంటే ఇప్పుడు ఏమైంది, ధర్మరథంలో దూతపాప కలిసింది. సూర్యభగవానుడు అంటే సామాన్యుడా, ఆయన కిరణాలు ఆయన స్వేద జలం, ఆయన కిరణాలు కలిసిపోయినాయి. ఇప్పుడు దూతపాప కిరణ రెండు నదులు కలిసినాయి. తర్వాత భగీరథుడు వెంట గంగా యమున సరస్వతి వచ్చినాయి కదండి, అవి వచ్చి కలిసిపోయినాయి. మొత్తం ఎన్ని నదులు కలిసినాయండి ఇక్కడ? 5 నదులు కలిసినాయి. అందువల్ల దాని పేరు పంచనదము. ఈ రకంగా పంచనదము అనేటువంటిది ఆవిర్భవించింది అన్నమాట. పంచనదము యొక్క ఆవిర్భావాన్ని గురించి ఈనాడు చెప్పుకున్నాం. దీని యొక్క ప్రభావము అవన్నీ కూడా రేపు చెప్పుకుంటాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కమితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీక సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. హర హర ఓ నమః పార్వతీపతయే. స్వస్తి.